కలయే విమలం చరణం భవ శంకర దేశికమే శరణం కరుణావరుణాలయ పాలయ మాం భవ సాగర దుఃఖ విదూన హృదం రచయాకిల దర్శన తత్వవిదం భవ శంకర దేశికమే శరణం భవతా జనతా సుహితా భవితా నిజ బోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశికమే శరణం భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా మమ వారయ మోహ మహాజలదిం భవ శంకర దేశికమే శరణం సుకృతే ధికృతే బహుతా భవతో భవితా సమదర్శన లాలసతా అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశికమే జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః అహిమాం సురివాత్ర విభాసి గురో భవ శంకర దేశికమే శరణం గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయుతాం నహి కోపి సుధీ శరణాగత వత్సల తత్వనిదే భవ శంకర దేశికమే శరణం విదితాన మయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో ధృతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశికమే శరణం విదితాఖిల శాస్త్ర సుధా జలదే.
సో అది మధు మన కోసం తోటకాస్ట్ రికార్డ్ చేసి పంపించింది. ఇంకా 10 మినిట్స్ ఉంది, కానీ మనకి ఇవాళ చాలా అనౌన్స్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో స్టార్ట్ చేసేస్తాను ఇవాళ మురళిని. స్పీకర్స్ అందరూ ఉన్నారా?
ఉన్నామండి, స్టార్ట్ చేయండి.
ఓకే.
నమః.
శ్రీ గురుభ్యో నమః. జ్యేష్ఠ మాసం శుక్లపక్షం దశమి వేళ ఏకాదశి వచ్చేసింది. ఇలాంటి సమయంలో బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరా అనే జిజ్ఞాసలో ఉన్న అందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ శ్లోకంతో ప్రారంభించుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఇది తెలియాలి అంటే సత్సంగం చాలా అవసరం. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అన్నారు శంకరాచార్యుల వారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది భజగోవిందంలో ఇది 9వ శ్లోకం. మనందరికీ తెలుసు ఈ 9 అనేది పూర్ణ సంఖ్య అని. వివేక చూడమని మొదటి భాగంలో కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జంతువునాం నరజన్మ దుర్లభం. ఆ పైన మనుష్యత్వం మనుష్యత్వం మహాపురుష సంశయ ముముక్షత్వం ఇవన్నీ దొరకటం చాలా కష్టం. మోక్షం కావాలి అంటే కోరికుంటే చాలదు, ఫస్ట్ అర్హత ఉండాలి, ఆ తర్వాత తీవ్రమైన కాంక్ష ఉండాలి, సంపూర్ణమైన వైరాగ్యం ఉండాలి. ఆ జిజ్ఞాస మార్గంలో ఉన్నవాళ్లమే మనలో చాలామంది. అలాగే శిష్యులు ఎలా ఉండాలి, వాళ్ళు అడగవలసిన ప్రశ్న ఎలా ఉండాలి అనేది గీతలో చెప్పినట్టు తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అలాగే గురువు ఎన్ని రకాలు, గురు యథార్థం చెప్తూ ధైర్యం ఎలా ఇస్తారు, ఆత్మ అనాత్మ అంటే ఏమిటి, అనాత్మ ఏదో తెలుసుకుంటే అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు నేతి 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 అని తేల్చేస్తే మిగిలేది ఆత్మయే, ఆ అభ్యాసంలో ఉన్నాం ఇప్పుడు మనం. దీనికి విచారణ చాలా ముఖ్యం. అలాగే మనం సాధనా చతుష్టయం అంటే ఏమిటో తెలుసుకున్నాం, వివేకం వైరాగ్యం షట్సంపత్తి ముముక్షత్వం. షట్సంపత్తి అంటే సమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం. శరీరాలు 3 అని తెలుసుకున్నాం, స్థూల సూక్ష్మ కారణ అవస్థలు ఎన్నో కానీ అన్ని 3కి వచ్చేస్తాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తి. జాగ్రత్త అవస్థలో 3 శరీరాలు ఉంటాయి, స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థ మాత్రమే ఉంటుంది. సూక్ష్మ శరీరం స్వప్నావస్థలో ఉంటుంది, అదే మనం ఫిల్మ్ ఇంప్రింట్స్ ప్రొజెక్టర్ అని చెప్పుకున్నాం లాస్ట్ టైం. మనం బాహ్య ప్రపంచంలో బాహ్య ప్రపంచంతో అనుభవించేవన్నీ సూక్ష్మ శరీరంలో రికార్డ్ అవుతూ ఉంటాయి. అందుకే బహిర్ముఖం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, లేకపోతే ఈ అనుభవాలు అనుభవించడానికి మళ్ళీ చచ్చుటి పుట్టుచుని మరల చర్విత చర్వణులేలాగా ఈ సైకిల్ ఆఫ్ బర్త్స్లో తిరుగుతూనే ఉంటాం. మోక్షం దేవతలకు కూడా చాలా కష్టమైన సంగతి తెలుసుకున్నాం. మనుష్యుల్లో మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, దావ్య మహర్షి లాంటి వాళ్ళని తెలుసుకున్నాం. అంతఃకరణ అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలను తెలుసుకున్నాం. అలాగే లిగి అనే ధాతు నుంచి లింగం అనే పదం వచ్చింది. లిగి అంటే గుర్తు అనే అర్థం. శివలింగం చూస్తే శివుడు ఎలా గుర్తొస్తాడో, మన ఈ శరీరం చూస్తే మనలో ఆత్మతత్వం గుర్తుకు రావాలి. ఇప్పటి వరకు మనం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఆత్మ కాదు అన్న విషయం తెలుసుకున్నాం. ఇకపోతే పంచకోశాలు, కారణ శరీరం, మనసు, బుద్ధి ఇవన్నీ ఏమైనా ఆత్మయా? ఇదే ఇవాళ తెలుసుకుంటాం. సో మన మొదటి స్పీకర్ వక్త మధు, ఒక్క నిమిషం నేను తంది ప్లే చేస్తాను.
వాయు గురువే నమః. ఇక్కడ గురువు గారు అసలైన ఆనందం ఎక్కడుందో వివరిస్తున్నారు. మనందరం నేను అనే భావం దేని మీద ఆరోపిస్తున్నామో దానిలోనే ఆనందం వెతుక్కుంటున్నాం. అసలైన నేనుకి మూలం ఏంటో తెలుసుకుంటే ఈ జడానందాల కోసం తాపత్రయపడన అవసరం లేదు. సహజ సిద్ధంగా ప్రియమైన వస్తువు ఆత్మ మాత్రమే. దీనికి ఉదాహరణగా గోవత్సాపహరణ లీలను వర్ణించారు. స్వామి శ్రీకృష్ణ పరమాత్మ తానే అందరి రూపాలు తీసుకున్నప్పుడు గోపకులు, గోపికలు కూడా ఒకరితో ఒకరు అనుకుంటారు, తమకు తమ పుత్రులని లాలిస్తున్నప్పుడు ఇది వరకు కంటే ఎక్కువ ఆనందం కలుగుతోందని. ఎంత ఆనందం అంటే కృష్ణుని లాలించిన ఆనందం. అది ఎలా సాధ్యం? ఏ మాతృమూర్తికి అయినా తమ పుత్రులపైనే కదా అత్యంత ప్రీతి అన్నదాన్ని వర్ణిస్తూ అంటారు, ఆయన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ప్రతి ఒక్కరికి ఆత్మస్వరూపం కనుక అని. అందుకే ఇది అత్యంత ప్రధాన లీలగా చెప్పబడింది భాగవతంలో. ఆత్మ సదానందం. ఇకపోతే గురువుగారు ఇదివరకు స్థూల సూక్ష్మ శరీరాలు, వాటికి సొంతమైన జాగ్రత్త స్వప్నావస్థల్లో వర్ణించారు. ఇక్కడ సుషుప్తిని గురించి చెప్పబోతున్నారు. సుషుప్తి అవస్థలో ఆత్మ అనుభవం ఉంటుందట. ఈ అవస్థ ఆత్మకి అత్యంత సాన్నిధ్యమైనది. ఇది నాకు భలే అద్భుతంగా అనిపించింది. విక్షేపం కలిగించే బుద్ధి పనిచేయని స్థితి అది. అందుకు ఏ కలవరపాటు లేని ఆనందం కలుగుతుంది గాఢ నిద్రలో. అయితే ఆత్మానుభవం వచ్చేసింది కదా అంటే అక్కడ విక్షేపం లేకపోయినా ఆవరణ ఉంటుంది అందుకని బ్రహ్మానందం అనుభవిస్తున్నప్పటికీ నేను అది అనుభవిస్తున్నాను అనే బుద్ధి ఆనందంలో లయం కాకుండా కారణ శరీరంలో మాత్రమే లయమవుతోంది. అటువంటి గాఢ నిద్ర నుండి లేచి అసలు ఏం తెలియలేదు, భలే హాయిగా ఉంది అంటూ ఉంటాం. అంటే ఏం జరిగిందో తెలియదు కానీ ఆనందానుభూతి మాత్రం తెలియబడుతోంది. ఈ తెలియబడకపోవడం అనే తమస్సుని భేదించి ఆనందం చేరుకునే వాడే పరిపూర్ణ జ్ఞానంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అంటే సుషుప్తిలో కలిగే ఆనందానుభూతి మైనస్ తెలియబడకపోవడం, అదే తురియ స్థితి. తర్వాత కారణ శరీరాన్ని వివరిస్తున్నారు. కార్యం బట్టి వచ్చింది కావున కారణ శరీరం. జరుగుతున్న కార్యాన్ని బట్టి మాత్రమే దీన్ని ఊహించగలగాలి. ప్రతి పని సాత్విక, రాజస, తామస గుణములతో ఉంటుంది. అంతఃకరణ వాసనలు, దైహిక క్రియలు అన్ని దానితోని ముడిపడి ఉంటాయి. అలా ఈ పనులను బట్టి కారణ శరీరాన్ని అంటే మాయని ఊహించగలగాలి. ఈశ్వరుడు తెలియబడాలన్నా మాయ ద్వారానే అట. మాయాతీతమైన పరమాత్మ మాయని చేతిలో పట్టుకుని పరమేశ్వరుడు అవుతాడు. ఆయన కూడా మాయ ఉపాధిలో మనలా ఉన్నాడు అనుకోరాదు. ఆయన అవ్యక్తమైనప్పటికీ మాయ ద్వారా వ్యక్తమవుతున్నాడు. ఎందువల్ల అంటే మనం వ్యక్తంలో ఉన్నాం కాబట్టి అవ్యక్తాన్ని పట్టుకోలేం కనుక. ఈశ్వరుడు మాయని చేతిలో ఉంచుకోగల స్వతంత్రుడు, మనము అస్వతంత్రులము. ఈ మాయ గురించి వివరిస్తూ ఇది సత్తు కాదు, అసత్తు కాదు అన్నారు. పరమాత్మకి భిన్నమట. ఎందుకంటే పరమాత్మ త్రిగుణాతీతుడు, శుద్ధుడు కాబట్టి. కానీ భిన్నమా అంటే ఆయన సాన్నిధ్యం వల్లనే చైతన్యం పొందుతోంది. శరీరాంతర్గతమైన మాయయే అంతఃకరణ వాసనలకు కారణం. పరమాత్మ శక్తి వల్ల భాషిస్తుంది కానీ ఆయన దేనికి అంటడు. ఇది ఎలా అంటే గోడ అద్దం సూర్యకాంతి ఉపమానంలో అద్దానికి ఉన్న వికారాలన్నీ సూర్యకాంతి పడడం వల్లే బయటపడ్డాయి. కానీ ఆ సూర్యకాంతికి కానీ సూర్యునికి కానీ ఆ వికారాలు అంట. కారణ శరీరంలో రజస్సు, తమస్సుత్వం అన్నీ కలిసే ఉంటాయి. వాళ్ళు వేరు అంతే. ఇక్కడ వివరణకు వివరిస్తున్నారు కానీ అవి మాత్రం కలిసే ఉంటాయి. ఓ లక్షణం అసలు వస్తువుని తెలియనివ్వదు. విక్షేపం అనేది చెదరడం, అది రజో లక్షణం. ఒకదానికి ఒకటి అనుకోవడం, దీని వల్లే బహుత్వం. తర్వాత జ్ఞానం అనేది ఇది అని తెలుసుకోగలిగేలా చేసేది సత్వ లక్షణం. ముందుగా రజోగుణ లక్షణాలు వివరిస్తూ దీని శక్తి విక్షేపం అని. ప్రధానంగా ప్రవృత్తికి హేతువు దుఃఖాదులు, రాగద్వేషాలు, కామాదులు, కర్మయందు వీటన్నిటికీ ఇదే కారణం. అసూయ, అహంకారం, దంభం, దర్పం, ఈ ఘోరమైనవన్నీ రజోగుణ వికారాలే. ఇది ప్రమాదకారి, బంధహేతువు, దేహాత్మ భ్రాంతికి కారణమై పరంలోకి తిప్పి. ఇకపోతే తమస్సు. ఎంత తెలివి గలవాడు, ప్రజ్ఞ గలవాడు అయినప్పటికీ తమోగుణంచే ఆక్రమింపబడిన వాడు బ్రహ్మం గురించి ప్రస్ఫుటంగా తెలుసుకోలేడు. నేను అనే ప్రత్యయానికి కారణము ఆ పరమాత్మని మాత్రమే పట్టుకున్నవాడు మాత్రమే ఈ త్రిగుణాత్మక మాయ దాటగలరు. దైవీహేష గుణమయీలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఈ తమో గుణంలో వలన కలిగే దోషాలు అభావన, విపరీత భావన, విరుద్ధ జ్ఞానం. అభావన అంటే శాస్త్రంలో చెప్పిన జీవ బ్రహ్మైక్యమును అంగీకరించకపోవడం, ప్రపంచం మిథ్యా అని అంగీకరించ.
అది వింత చెప్పలేదు సాయి, మా దాంట్లో మీరు మ్యూట్ చేశారు. ఆహా, లేదు నేనేం చేస్తాను, మీరు ఒకసారి మ్యూట్ చేశారో చూడరా, మీ ఫోన్ బై మిస్టేక్.
ఇప్పుడు వినబడుతుందండి.
ఓకే, వినిపిస్తుందా మిగతా వాళ్ళకి? లెట్స్ సీ.
నాకు రాజేశ్వరి వినిపిస్తుంది.
ఇప్పుడు వినిపిస్తుందండి, కానీ ఎవరితో రీసౌండ్ అవుతుంది? స్పీకర్ స్టార్ సిక్స్ చేస్తే వాళ్ళు అన్మ్యూట్ అవుతారండి ఎవరన్నా మాట్లాడుతుంటే.
నాకు వినబడుతుందండి, నేను స్టార్ సిక్స్ చేశాను, అన్మ్యూట్ అయింది. ఐఎమ్ హీరింగ్.
ఓకే అండి, మాకు వినిపిస్తుంది. ఐ థింక్ మీరు కంటిన్యూ కావచ్చు అనుకుంటా.
నాకు వినబడుతుందండి.
సాయి సాయి, నేను మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను. హలో హలో వినిపిస్తుందా అండి? హలో
వినిపిస్తుందండి.
ఓకే ఎక్సలెంట్. సాయి ఐ థింక్ ప్లే చేయించండి. సాయి ఐ థింక్ అవుట్ ఫోన్ ఏదైనా అయ్యి ఉంటుంది. సాయి ఒక నిమిషం, లెట్ మీ కాల్. నెక్స్ట్ ఎవరు వస్తారా? ఐ థింక్ అవునా. మీది నేను మాట్లాడుతున్నాను. వినిపించట్లేదు చూడండి. మాకు వీ కాంట్ హియర్ యూ. అది మీకు మీ ఫోన్ నుంచి
వస్తున్నా.
మీరు ఆ నంబర్ ని మళ్ళీ ఆ ల్యాండ్ లైన్ నుంచి మీరు ఆ కాన్ఫరెన్స్ నంబర్ చేయగలరా? అంటే రీకనెక్ట్ చేయరా? బికాస్ మీ మాకు మీరు జస్ట్ కాల్ అస్ దెన్ మేము వీర్ ఆల్రెడీ వెయిట్. మేమంతా వెయిట్ చేస్తాం అండి. ఓకే బాయ్. సారీ అండి. బాసు గారు ఉన్నారా అక్కడ? థింక్ ఏదో అయింది. నేను మ్యూట్ సాయి జాయిన్ అవుతున్నారు. సాయి మీరు ఉన్నారా అండి? ఐ థింక్ ఏదో అయిందండి. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్ ఎవరు? మేబీ వి కెన్ కంటిన్యూ అండి. సాయి ఏదో వచ్చినట్టుంది. రాజేష్ గారు మీరున్నారా? మళ్ళీ హలో. హలో రాజేష్ గారు. చూసినా నాకు ఎవరిది వినిపించట్లేదు. నేను మ్యూట్ చేయలేదు ఫోను. ఇప్పుడు మీరు ఒకసారి మాట్లాడండి, నాకు వినిపిస్తుందో లేదో తెలుస్తుంది. ఒకసారి హలో చెప్పు. ఈ ఫోన్ లో ఏం వినిపించట్లేదు. మీరు మాట్లాడుతున్నది అయితే ఇద్దరి వినపట్ట అది కాలింగ్. ఐ థింక్ వాళ్ళు కంప్లైంట్ చేయాలి, లేకపోతే ఫోన్ చేస్తే. ఒక్క 5 నిమిషాలే అందరం మళ్ళీ చేసి చేద్దామా? ఒక్క 2 నిమిషాలే. యా ఎగ్జాక్ట్లీ. ఓకే అందరు నేను ఎలాగ మేకప్ చేసేస్తాను, అందరినీ చేసామని చెప్దాం. ఓకే బాయ్. అయితే సాయి వచ్చి ఏమైంది ఇవాళ? హలో సాయి. హలో హాయ్ సాయి, వినిపిస్తుందా మావి?
ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు దాకా దేర్ వాస్ సంబడి మ్యూటెడ్ మీ.
అదే ఎగ్జాక్ట్లీ అది, అందుకే మీదంతా వినిపించట్లేదు. ఇందాక మధుర్ కట్ అయిపోయింది సడన్ గా.
ఇప్పుడు ఇప్పుడు నేనేం చేస్తాను, నా సెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను, బట్ నా సెల్ ఫోన్ లోనే మధు రికార్డింగ్ అవుతుంది. రీప్లే మధు.
యా ఓకే, కెన్ యూ ఆల్ హియర్ సాయి అని అడుగుతాను. ఐ థింక్ ఇప్పుడు నేను వినిపిస్తాం కాబట్టి మీరు ఒకసారి ఒకసారి మాట్లాడండి.
హలో, అందే అందరికి వినిపిస్తుందా?
నాకైతే వినిపిస్తుంది.
అదే నాకు మీరు వినిపిస్తారు, మీకు నేను మిగతా అందరూ ఏమయ్యారు, ఎవరు మ్యూట్ నొక్కారు విద్య, ఈ గ్రూప్ మ్యూటింగ్ లో ఉన్నారు ఎవరు?
యా నే ఇప్పుడు ఐ థింక్ వి షుడ్ బి ఓకే.
అందరూ వినిపిస్తున్నారండి?
ఐ థింక్ యూ కెన్ ఇంకెవరు మన ఇద్దరికే వినిపిస్తుంది. ఎవరైనా ఒకసారి హలో చెప్పరా అండి. ఎనీబడి? శాంతి
ఏమండి, అన్మ్యూట్ చేయడం స్టార్ సిక్స్ కొట్టాలి. ఎవరిని మాట్లాడుతుంటే వినిపించకపోతే స్టార్ సిక్స్ కొడితే వాళ్ళు అన్మ్యూట్ చేస్తారు.
విద్యాకి నేను కల్పన, వినపడుతుందా?
యా వినిపిస్తుంది. ఐ థింక్ నేను ఇందాక చేసానండి మీకు చెప్పాక. ఇప్పుడు మనం ఏం ముట్టుకోకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఐ థింక్ లేదు క్యారీ ఆన్ ఏమో కదా.
ఇప్పుడు ఎవరైతే వినిపించట్లేదో వాళ్ళు జస్ట్ స్టార్ సిక్స్ కొడితే వాళ్ళు అన్మ్యూట్ అవుతారండి, అంతే. ఏం లేదు,
స్టార్ సిక్స్ రవికాంత్ గారు చెప్పిన స్టార్ సిక్స్ ఎవరైనా వినిపించకపోతే వాళ్ళు చేస్తే దే షుడ్ బి గుడ్ అండి.
యా యా వినపడుతుంది విద్య గారు, ఇందాక నుంచి వినబడలేదు, స్టార్ సిక్స్ కొడితే వినబడుతుంది.
ఓకే
నాది నాకు వినపడుతుందా ఇప్పుడు?
సరేనండి,
కానీ అది మిగతా వాళ్ళకి కూడా ఉండదు కాబట్టి ఇంకేం ముట్టుకోవద్దు అండి. స్టార్ సిక్స్ ఒకటే ఇవ్వాలి మనకి మంత్రం. ఓకే
ఒక్క నిమిషం విద్య, నేనేం చేశానంటే నా సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాను ఇప్పుడు మీకు. నేను సురేష్ గారు పాట ఫార్వర్డ్ చేస్తే అది మీరు ప్లే చేయాలి, బికాస్ నేను సెల్ ఫోన్ నుంచి ఇక్కడ నుంచి అక్కడ ప్లే చేయలేను.
ఓకే సరే, అది ఆయన వచ్చినప్పుడు చేస్తాను,
అప్పుడు చెప్తాం. ఓకే, ఒక్కసారి నేను మధు చెప్పిన ముఖ్య విషయం చెప్పమంటారా, రిపీట్ చేయమంటారా?
చేసేయండి, ఒక 2 మినిట్స్ చేసే కంటిన్యూటీ ఉంటుంది.
ఓకే, సో బేసిక్ గా మధు చెప్పిన దాంట్లో ముఖ్య విషయం ఏంటంటే సుషుప్తి అవస్థలు ఆత్మ ఎందుకు తెలియదు, ఎందుకు కాదు అంటే విక్షేపం అంటే ప్రొజెక్షన్ లేకపోయినా సరే అజ్ఞానం అనే ఆవరణ ఉంటుంది కాబట్టి అని. కారణ శరీరం అంటే అవ్యక్త నామ్ని పరమేశ్వర శక్తి అని. మాయ ద్వారానే ఈశ్వరుడు తెలుసుకుంటాం, పోతే మాయకి లోనైతే ఈశ్వరుడికి మనం దూరం అయిపోతాం. ఈ మాయ అంటే ఏది, ఇంగ్లీష్ లో మా ఇస్ నాట్, యా ఇస్ దాట్, ఎసెన్షియలీ దాట్ విచ్ ఇస్ నాట్ ఇస్ మాయ. మాయకి 3 శక్తులు ఉంటాయని చెప్పింది, ఆవరణ శక్తి, విక్షేప శక్తి, జ్ఞానశక్తి. అక్కడ మనం తమో గుణం, రజోగుణం, సత్వగుణాలు ఆ ఏరియాలో ఉన్నాము. ఇప్పుడు రాజసూరి పి గారు తమో గుణ వికారాలు ఏమిటి, సత్వగుణం ఏమిటో చెప్తారు, మొదలెట్టండి.
శివాయ గురువే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అయితే వివేక్ చూడమంలో తన చెప్పినటువంటి లక్షణాలు మనకి తమో గుణంలో కంటిన్యూ చేస్తూ తమో రజస్ గుణాలు ఎలా ఉంటాయో మనకి గురుగారు వివరించారు. అందులో అంటే అన్ని అందరికి సమానంగానే ఉంటాయి, ఒక్కొక్క లక్షణం ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు సత్వగుణం అంతా కూడా కప్పబడిపోతూ ఉంటుంది. ఈ తమోగుణ లక్షణాలు ఎలా ఉంటాయంటే అజ్ఞానం, ఆలస్యం, బద్ధకం, జడత్వం, నిద్ర, సామర్థ్యం లేకపోవడం ఏ పనైనా సరే చేయడానికి, అంటే బాడీలో సామర్థ్యం కాదు మెంటల్ గా సామర్థ్యం అన్నట్టు ఆస్పదించింది. సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, పైగా ఒకటి చెప్తే ఇంకోలా అర్థం అవడం, మెలకుగా ఉండడం అంటే మెలకువ ఉండదు ఉండడం, ఏకాగ్రతగా ఉండకపోవడం, మూఢత్వం ఉంటుంది, మూఢత్వం ఎక్కువగా ఉంటాయి వీరికి. అయితే వీరికి సాధన చతుస్థాయి సంపత్తి కూడా ఉండదు అన్నారు. అంటే సాధన చతుస్థాయి సంపత్తి అంటే చిత్తశుద్ధి ఉండదు అని. అలాగే శాస్త్ర ఈ తమోగుణం ఉన్న వాళ్ళు శాస్త్ర నియమాలని కూడా ఉల్లంఘిస్తారు అని చెప్పారు. అయితే ఇంక సత్వగుణం గురించి కూడా వివరిస్తూ, ఈ సత్వగుణ లక్షణం ఉన్న వాళ్ళు జ్ఞానము, ఎరుక అంటే దైవికంగానే కాకుండా ఎరుక మామూలుగా లౌకికంగా కూడా వాళ్ళు చాలా విషయాలు గ్రహించగలుగుతూ ఉంటారు. ఉత్సాహం, చురుకుతనం, ఏకాగ్రత అని చెప్తూ సత్వం, విశుద్ధం, జలవత్త అంటే సత్వ లక్షణం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే రజతమస్సులతో కలిపే ఉంటుంది, అదేమి విడిగా ఏమీ ఉండదు. కాకపోతే ఆ లక్షణ ప్రభావం ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. నీరు మిగతా వాటితో కలిసినప్పటికీ కూడా రంగునీరుతోటి వాటితోటి నీరు స్వభావం నీరుని ఎలా అయితే పోగొట్టుకోదో, నీరు వల్ల బేస్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఈ సత్వ లక్షణం వల్లనే ఈశ్వర స్వరూప జ్ఞానం, తర్వాత ఏమో ఇతర ఇంద్రియాలు కూడా జ్ఞానం, మనకి జ్ఞానం కూడా తెలుస్తాయి. తర్వాత రజో తమో గుణాల వల్ల రజో గుణం తమో గుణ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల సత్వగుణ లక్షణాలు కనపడవు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఈ సత్వల గుణ లక్షణాలను పెంపొందించుకుంటూ ఉండాలి. అవి ఎలా పెంపొందించుకోవాలి అంటే చైతన్య మహాప్రభు కృష్ణ భక్తుల గురించి చెప్తూ, కృష్ణుడి మీద భక్తి ఎలా ఉండాలో చెప్తూ దానికి రెండు లక్షణాల గురించి చెప్పారు. అమానిత మానిత అంటే తను తాను ఎప్పుడు కూడా శ్లాఘించుకోకూడదు, అలాగే శ్లాఘించుకోకుండా ఉండాలి. శ్రీరాముడి గురించి చెప్పాడు ఎప్పుడు ఆయన తను శ్లాఘించుకోవడం ఉండదు. అలాగే మానిత ఇప్పుడు ఎప్పుడైనా ఒక మంచి లక్షణం కనపడినప్పుడు వాళ్ళని మనం మెచ్చుకోవాలి, శ్లాఘించాలి అని చెప్పారు. అలాగే యమనియమాలు సత్యము అహింస నిగ్రహము అనే లక్షణాలు కూడా బాగా అలవర్చుకోవాలి. ఈ అలవర్చుకోవడం వల్ల ఈ శౌచము ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ నేర్చుకోవడం వల్ల పెంపొందించుకోవడం వల్ల మనకి మాయం చేయించి సత్వగుణ ప్రధాన యొక్క ఇటువంటి ఇది ఏర్పడి మన సత్వం అలా ఏర్పడి ఈశ్వర పరిణామము అంటే తృప్తి శ్రద్ధ ముముక్షత్వము మనం సాధించవచ్చు మన జీవితాల్లో అని చెప్పారు. అయితే అందరిలోనూ సత్వగుణం ఎందుకు ఎక్కువగా కనిపించట్లేదు అని అడిగినప్పుడు అంటే అవి మిశ్రమంగా ఉంటాయి, దాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలు ఏమున్నాయో గమనించుకుంటూ వాటిని బయటికి తీసుకురావాలి. అంటే చెడుని అరికెట్టుకుంటూ సత్వగుణాలు ఏమైతే అని చెప్పారో వాటిని చేసుకుంటూ ఉండాలి. అయితే అన్ని గుణాలు మన అంటే తమస్సు అంతఃకరణం ఉన్నందు లేనివాడు, తర్వాత ఈర్ష్య కొద్దిగా ఉన్నా కూడా కొన్ని కొన్ని లక్షణాలు ఎప్పుడైతే అలా డామినేట్ అవుతాయో వాళ్ళలో విశుద్ధ సత్వ లక్షణం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే ఈ విశుద్ధ సత్వ లక్షణం గురించి కూడా చెప్తూ అందులో ఇంకా రాజస్థాన్
తమగుణాలు 8 రకాలుగా ఉంటాయని అదే మీరు ఇప్పుడు చెప్పింది. అలస ఆర్తి నిద్ర తంద్ర దీన కృపణ నపుంసకత్వం ప్రమీళిక. అలాగే మనకి సత్వగుణం 2 రకాలు, మిశ్ర సత్వగుణం విశుద్ధ సత్వగుణం. మహాపురుషులకి ఎవరైతే ముముక్షత్వం పొందారో వాళ్ళకి విశుద్ధ తత్వగుణం, అలాగే భగవంతుడు దిగి వచ్చినప్పుడు కూడా అదే గుణంతో వస్తారన్న సంగతి క్లియర్ అయింది ఇప్పుడు మనకి. అలాగే ఇప్పుడు మనం సత్వగుణం పెంపొందించుకుని ఈ విశుద్ధ తత్వాన్ని పెంచుకోవాలి. రాజేశు గారు చెప్పినట్టు మళ్ళీ ఇంకొక మాట పునరుక్తి చేసుకుందాం. ఎప్పుడు అలాంటి మనుషులు ప్రసన్నంగా ఉంటారు, స్వాత్మ అనుభూతిలో ఉంటారు, పరమ ప్రశాంతంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు, ప్రహర్షః అన్నట్టు అలా ఉంటారు. ఇవన్నీ మనకి వివేక చూడమని 106-119 శ్లోకంలో ఈ ఫస్ట్ సిడి 9 కవర్ అయిందండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు సిడి 10 ఫస్ట్ హ్యాఫ్. అక్కడ మనకి కారణ శరీరం సుషుప్తి అవస్థకి ఉన్న రిలేషన్షిప్ అండ్ ఆత్మ అంటే ఏమిటి అనే పార్ట్ సన్యాసమ్మ గారి వాళ్ళు చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః. ఇందాక రాజశ్రీ గారు చెప్పినట్టు రజోగుణ తమోగుణ వికారాలను తగ్గించుకుంటూ సత్వగుణములైన అమాన్యత నియమము యమము శ్రద్ధ భక్తి ముముక్షత్వం పెంచుకుంటూ వెళ్ళి వెళ్ళి వేదాంత వాక్యములను శ్రవణం చేసి సాధన చేసి క్రమంగా నువ్వు విశుద్ధ సత్వభూమికి చేరుకోగలవు. ఈ స్థితికి ఏ విధంగా చేరుకోవాలని విచారణ చేయాలంటే అవ్యక్తమేత త్రిగురైర్నిరుక్తం తత్కారణం నామ శరీరమాత్మనః సుషుప్తి రేతస్య విభక్త్యవస్థ ప్రళీన సర్వేంద్రియ బుద్ధివృత్తి. ఇది అవ్యక్తమని మరియు త్రిగుణుల చేత నిర్మించబడిందని ఆ కారణం చేతి ఈ ఆత్మకు కారణ శరీరం అని పిలువబడుతుంది. దీనికి ఉన్న అవస్థ సుషుప్తి అవస్థ, ఇది దీనికోసమే విభజింపబడిన అవస్థ. ఈ అవస్థలో సర్వే ఇంద్రియ వృత్తులు బుద్ధివృత్తులు రెండు ప్రలీనమైపోతాయి గాఢ సుషుప్త నిద్రలో. అవి ఎలా అంటే వృక్షమంతా బీజమైనట్లు, మళ్ళీ అవి కానీ నదుల సముద్రంలో లీనమైనట్లు కాదని గురువు గారు వివరించారు. ఇంకా దీని ఈ యొక్క అవస్థ గురించి ఇంకా ఇలా వివరించారు. సర్వ ప్రకార ప్రమితి ప్రశాంతి బీజాత్మన వస్తితి రేవ బుద్ధే సుషుప్తి రేతన్యఖిల ప్రతీతి కించిన్న వేదీతి జగత్ ప్రసిద్ధే. ఈ స్థితిలో బుద్ధి బీజాత్మక ఉంటుందని స్వప్నావస్థలో జాగృతావస్థలో ఉన్నవన్నీ బీజప్రాయంగా దాగి ఉంటాయి, అవ్యక్తమై మళ్ళీ ప్రొద్దున్నే బయటికి వస్తున్నాయి. ఈ చైతన్యం ఏదైతే ఉందో అది జాగృతావస్థలో స్వప్నావస్థలో సుషుప్తావస్థలో ఉన్నది, సర్వులలో వ్యాపించినది కూడా ఈ చైతన్యమే. కనుక ఆత్మ యొక్క ఉనికిని గ్రహించడానికే ఎక్కడికో నువ్వు వెళ్ళనక్కర్లేదు. నీ శరీరంలో ఉన్న నిన్ను వెతుక్కోవడం ప్రారంభిస్తే చాలు. అది ఎలా పరిశీలించాలంటే స్థూలంతో ఒక జడమైన దేహాన్ని పట్టుకొని దాని చుట్టూ మోహాన్ని చుట్టుకొని ఎన్ని అవస్థలు పడుతున్నామని తెలుసుకొని అనాత్మైన విషయం ఏదో తేలాలంటే ముందు అనాత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. అది నువ్వు అనుకుంటున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని ఊదిపారేసి జాగృత స్వప్న సుషుప్త అవస్థలు ఇవన్నీ అని దానికి చెప్పి ఇవి ఆత్మ చైతన్యం ప్రతిఫలనం వల్ల జరుగుతున్నాయి కానీ ఇది ఆత్మ కాదు అని గ్రహించాలి. దీనిని మనం గ్రహించవలసింది ఎలా అంటే సత్వరజస్తమో గుణాలను విభజన చేసి సాధనతో తమోగుణం రజోగుణ గుణాలను నిగ్రహించి సత్వగుణం పెంచుకోవాలి. ఎలా అంటే లంకలో ఉన్న విభీషణుడిలా అని చెప్పి అప్పుడు రామ పరబ్రహ్మ మనల్ని విశుద్ధ సత్వ భూమికలో జీవుని పట్టం కట్టి బ్రహ్మ సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాడని. ఇప్పుడు దీనివల్ల తేలింది ఏంటంటే దేహేంద్రియ మనోహ మాదయ సర్వే వికార విషయా సుఖాదయ వ్యోమాది భూతన్యఖిలంచ విశ్వమవ్యక్త పర్యంతం ఇదం అనాత్మ. దేహ ఇంద్రియ ప్రాణ మన అహంకార మొదలైనవి సర్వే వికారా విషయా సుఖ దుఃఖాదయ ఆకాశాది పంచభూతములు ఇలా అవ్యక్తమైన మాయ వరకు ఇదంతా అనాత్మ అని వివరించారు. సూక్ష్మ శరీరం అంటే స్థూల శరీరం అంటే మన శరీరం అంతా స్థూల సూక్ష్మ కారణ శరీరాలని వివరించి స్థూలం అంటే చర్మం ఇంద్రియ గోళకాలు ఇందులో ఉండే స్నాయువులు రుద్రువులు మొదలైన ఎటువంటి వారికైనా స్థూలంగా కనిపించేవాడు స్థూలమని. సూక్ష్మ శరీరం అంటే వాగాది ప్రంచ శ్రవణాది పంచ ప్రాణాది పంచ అభ్రమకాని పంచ అలాగే బుద్ధ్యాది అంతఃకరణ చతుష్టయం అవిద్య కామము కర్మము ఇవన్నీ ఎనిమిది కలిపి అంతఃకరణమునందు కలిసి వాసనామయంగా మరణాంతరం కూడా ఉంటుంది. ఈ తరువాత అవ్యక్తమైన కారణ శరీరం సుషుప్త అవస్థలు ఒక ఇదంతా సూక్ష్మ శరీరం గురించి. ఈ సుషుప్త అవస్థ అనేది ఈ కారణ శరీరం అనేది అవ్యక్తమై కారణ శరీరం సుషుప్త అవస్థలో ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆత్మ యొక్క చైతన్యం వలన పనిచేస్తున్నాయి కానీ ఇవే ఆత్మలు కావు. ఈ విధంగా అనాత్మల గురించి వివరించారు గురువు గారు. కాబట్టి వీటి నుండి బుద్ధిని మరల్చి ఆత్మావలోకనం చేయాలి. ఎలా అంటే ఏదైతే నువ్వు ఇంతవరకు ఆత్మభావం ఆరోపించుకోవడం ఎలా ఉన్నదంటే ఎడారిలో ఎండమావులను చూసి నీళ్లు అనుకోవడమే కానీ అది సత్యం కాదు. ఇప్పుడు ఆత్మ నీ రూపం గురించి ఇలా చెప్తున్నారు గురువు గారు. అతతే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మన యద్ విజ్ఞాయ నరో బంధాన్ ముక్త కైవల్యమశ్నుతే. ఈశ్వర ప్రకాశం చేత భాషించేవాడు జీవాత్మ అని చెప్పబడతాడు. ఉదాహరణగా దీనికి ఒకటి చెప్పారు. అద్దంలో ఒక సూర్యుడు బయట ఒక సూర్యుడు లేరు కదా, తత్వత ఇద్దరు ఒకటి. అద్దంలో కనబడే సూర్యుడు నిజానికి అద్దానికి చెందినవాడు కాడు. అలా అద్దానికి చెందినవాడు కాడు అనే వాడిని పరమాత్మ అని అంటున్నాం. పరమమైన ఆత్మని వీటన్నిటికీ అతీతుడని వీటన్నిటినీ ప్రకాశింపజేసేవాడు. ఈ పరమాత్మ స్వరూపం తెలుసుకుంటే కైవల్యం లభిస్తుంది. దీనికి ఏకాగ్రత చాలా అవసరమని చెప్పారు. ఇప్పుడు పరమాత్మ యొక్క లక్షణాల గురించి ఇలా వివరించారు. అస్తి కశ్చిత్ స్వయం నిత్యమహం ప్రత్యయలంబన. ఆత్మ గురించి ఇంకా ఇలా చెప్తున్నారు. అస్తి కశ్చిత్ ఉన్నది ఒకనొకటి అనిర్విచనీయమైన సచ్చిత్ ఆనందం. అది స్వయం ప్రకాశ లక్షణ కలిగింది. నిత్యము అనుసరించి ఎడతగకుండా అలా ఫాలో అయ్యేది. ఏ చైతన్యం వల్ల నేను అని చెప్పగలుగుతున్నావో ఆ నేను అని ప్రత్యయానికి ఆలంబమైందే ఆత్మతత్వం. ఇది ఎలా ఉందంటే అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ. ఇలా మూడు అవస్థలలో సాక్షీభూతంగా ఉంటూ దీనికి విలక్షణంగా పంచకోశాలకు విలక్షణంగా అంటే దీనికి అంతకుండా అతీతంగా ఉంటుంది. ఇక్కడ పంచకోశ విలక్షణాలని స్థూల శరీరాన్ని ఒకటిగాను సూక్ష్మ శరీరాన్ని మళ్ళీ మూడింటిగాను కారణ శరీరాన్ని మళ్ళీ ఒకటిగాను ఇలా విభజించారు. ఇంకా ఇలా విభజిస్తూ వీటినే పంచకోశాలుగా విభజించి ఇది అంతటిని చూస్తుంది కానీ దీనిని ఎవడూ చూడలేరు. యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిసు బుద్ధి తద్వృత్తి సద్భావ మభావ మహమిత్యయం. జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల్లో బుద్ధి దాని యొక్క వృత్తి యొక్క ఉనికి అలాగే ఉండడం లేకపోవడం ఇలా సమస్తాన్ని కూడా తెలుసుకున్నటువంటిది ఏదో అది ఆత్మ, అదే సాక్షి అని చెప్పారు. అలా అని పరమాత్మ గురించి ఇలా వివరించి చెప్పారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు గోవింద.
చాలా బాగా చెప్పారు సన్నమ్మ గారు. మెయిన్ సేలియంట్ పాయింట్స్ ఇందులో ఏంటంటే బీజం వృక్షం అయినట్టుగా ఉంటుంది సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో ఉన్నవన్నీ అవ్యక్తంగాను అది నది సముద్రంలో కలిసినట్టు కాదు. అందుకే మనం లేచినప్పుడు మనకి మళ్ళీ అన్ని అలాగే గుర్తొచ్చేస్తాయి బికాజ్ అవన్నీ అన్మానిఫెస్టెడ్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి. అందుకే మనకి ఆ గాఢ నిద్రలో చాలా మంచిగా నిద్రపట్టి హాయిగా అనిపిస్తుంది. ఆ డీప్ స్లీప్ లో ఏమీ తెలియలేదు అని ఏది తెలుసుకుంటుందో అదే ఆత్మ. అలాగే మనకి అస్థి భాతి ప్రియం అదే సచ్చిదానందం అని చాలా బాగా చెప్పారు. పంచకోశాలు ఏమిటో కూడా చెప్పారు. ఇప్పుడు మనకి ఏది ఉంటే అన్ని తెలుసుకుంటున్నామో ఏది మనకి తెలియబడటం లేదో అది మనకి తెలియజేస్తారు స్వాతి గారు. స్వాతి మీరు మొదలెట్టండి.
శ్రీ గురుభ్యో నమః. యాజ్ డిస్క్రైబ్డ్ ఎర్లియర్, సో ఆత్మ కెన్ సీ ఎవ్రీథింగ్. గురువు గారు మెన్షన్ దట్ ఆత్మ కెన్ సీ ఎవ్రీథింగ్, దట్ ఈస్ ఆల్ ద ఫైవ్ టైప్స్ ఆఫ్ శరీరం దట్ హ్యావ్ బిన్ డిస్క్రైబ్డ్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ కాంట్ బి ఆత్మ. హియర్ హీ సైటెడ్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద లైట్ అండ్ ద మిర్రర్, which like when the light falls on the mirror, we can see the object in it, and if there is no light on the mirror, then it can't see the mirror image. So here mirror is not able to see the light in itself. So same way we can't see the atma within us, but the light can see everything. So atma has a feature of being able to spread and over the all over the body. Nothing can cover it. Nothing in this universe has a swayam prakasham shakti, not even surya, sun and moon. The glow in the sun and the moon is from Paramatma. In order to explain this, Guru Garu quoted sloka from Srimad Bhagavad Gita, like natat bhashayate suryah na shashanko na pavakah yadgatva nani vartante tadhama paramam mama. Describing about the Paramatma tattva, he says one whose mind gets lean into Paramatma, he never needs to come back into this birth and death cycle. So atma doesn't need to have help from sun and moon to shine. It is a swayam prakasham. However, sun moon needs help from atma to get shine. All the indriyas are dependent on atma to enlighten the chaitanyam amongst the indriyas, and they are functioning because of it. Due to Atma Tattvam only, Dehamu, Indriya, Manasu, Buddhi are all able to work and function as they are supposed to. So Atma Tattvam becomes the reason for the functionality of Indriyas, Deham, Buddhi and Manasu. But don't get mistaken that Atma is making Indriyas, Buddhi, Manasu to work in a specific way. The ability to make Indriyas work is different from action of Indriyas, Buddhi or Manasu are actually performing. So here the ability to work is being mapped to Atma. Action of work that Buddhi or Indriyas is being mapped to the Purva Janma Vashanas, which we keep bringing, which keeps rolling to each Janma. So if we map action of Indriyas to Paramatma, then all over the happiness and sorrow is being done or created by Paramatma, which is totally wrong. Paramatma is the Chetana for Indriyas, Buddhi and Dehamu. Now we need to understand this thin line between ability to work and the action of work that is being done. For to help us understand this thin line, Guru Garu did cite a beautiful example. Like every day early in the morning when sun rises, many people do different things. A few do meditation, few go do Sandhya Vandanam, a few do go to work, few studies, and the farmers go to fields, etc. They all wait for the sun to rise and start their activities. And they be at their respective workplaces, and by the time the sun sets, they go back to their respective homes. Even birds do go back to their homes when sun sets. We need to observe that sun is not making them to do this. However, the presence of sun makes them, without the presence of sun, they can't even perform their usual activities. Same way, Paramatma is not the karta of our everyday activity, but without him, we can't do things as well, as he is the Chetana. So with this example, it's clear that karta is Paramatma and also akarta is Paramatma. Everything happening is because of Paramatma, but not by him, and he is not dependent on anything. When we turn our buddhi towards Paramatma, then that jnani becomes being in this materialistic world with deham, indriyas, etc., will remain untouchable with this deham, and he will always meditate and enjoy the purity of Paramatma. Again he says, there is no death for Atma. There is birth, death cycle for Manasu, Buddhi, Indriyas, which works with the Chetana of Paramatma. Now, when Manasu, Buddhi gets dissolved in Paramatma, then there is no more need for this Buddhi to take birth. In the next slokas, Guru Garu describes about one more thing. How do you get the intellectuality to learn things? So that is called Nitya Bodha. That is ordinary common senses. because of which we are able to know about things and Paramatma. It is also called Sachit Anandam. Atma is Paripurnam. Words used to show the completeness of Atma as Purushaha, Puranaha, Nirahankaraha, Nirmohaha, etc. We see all these words in Sotras and Sahasranamas to describe the Paripurna Tattvam of Paramatma. Guru Garu also said that Paramatma Tattvam is not something that can be understood with just explaining or pravachanas, but at the same time, if they are not being explained, then there is a high risk of not knowing about it at all. So just like when you want to visit a new city, we collect lots of information about it. That doesn't mean you have already visited or know about it. It's about gathering information as much as you can to see things closer when you plan to visit that city. Thus, pravachanas are the information that helps us to think about the trip or journey towards Paramatma. This is definitely needed for sadhakas to be in the sadhana dasa. Now, in the next slokas, Antaratma is spread all over in the panchakoshas of this body, and he is in the form of Nirantara, Akhanda, Sukhanubhuti, Sadaiva Ekarupa, Sakshat Jnana Swarupa. Jnana Swarupam. So here that is Pratibodha Matram. He mentions there is a word called Pratibodha Matram. With this, Guru Garu described about Pratibodha as behind all deeds of Buddhi, Paramatma shines, just like as Agni in a stick. You won't see fire in a stick unless you rub it. Same way, you won't see Antaratma staying under the panchakoshas until you search for it. In other meaning for Paramatma, Guru Garu mentioned that Chandrasekhar Bhartiyatirtha Swamiji said, like, Pratibodha means the knowledge that you attain from Guru, or destiny for Guru Vakyamu is Paramatma. Now, this Paramatma Tattvam is nowhere else other than in the sadhaka's own body. Even though Paramatma is spread everywhere in the body, we need to catch him somewhere at some location to meditate. And that is the Dhi Hridaya Guha. Buddhi Yokka Hridaya Guha Lo Paramatma Unnaru Ani. So also the same applies to Maya. Now, Maya means Avyaktam Trigunatmikam. Now, when we talk about Jivudu, we quote it as Avidya. And again, we talk about Ishvara, it means Maya. Sarvam Sri Krishna Arpanam.
చాలా బాధ్యత స్వాతి గారు. సో నేను ఒక కపుల్ ఆఫ్ డెఫినేషన్స్ ఇచ్చారు ఇక్కడ గురువు గారు మనకి. ఆత్మ అంటే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ. అలాగే డెఫినేషన్ ఆఫ్ ఆకాశం ఏంటంటే ఆసమంతా కాశం అంటే వెలుగు ప్రకాశం ఆకాశం. అలాగే భగవంతుడు ప్రేరణ ఇస్తాడు కర్తృత్వం కాదు. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ దట్ స్వాతి గారు గేవ్. సన్షైన్ వచ్చినప్పుడు ఎవరి పని ఎలా చేస్తాడనేది వాళ్ళ ఇష్టం, ఆయన మటుకు రోజు వస్తారు సూర్య భగవానుడు. అలాగే మనసు బుద్ధి ఆత్మ కాదన్న సంగతి తెలిసింది. కట్టెని ఎలా మదిస్తే అందులోంచి అగ్ని వస్తుందో మనం కూడా సాధన చేస్తే మనలో ఆత్మతత్వం ఇంకా బాగా అర్థమవుతుంది. ఇందులో శ్లోకంలో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకటి ఏంటంటే అత్ర ఏవ, అది స్థూల శరీరం అందు, ధీ గుహాయా బుద్ధి అనే గుహలో, అది సూక్ష్మ శరీరం అందు, అవ్యాకృత ఆకాశ అదే కారణ శరీరం అందు, ఆకాశంలో సూర్యుడు ప్రకాశించి అన్నిటికీ ప్రకాశం ఎలా ఇస్తాడో ఆత్మ అనే సూర్యుడు మనలో ఉంచి మనలో అన్ని ప్రకాశింప చేస్తాడు. అది దాని అర్థం. ఈ సిడి 10 వర్సెస్ 120-132 కవర్ చేశారు గురువు గారు. అట్ దిస్ పాయింట్ మనం చిన్న బ్రేక్ తీసుకుని మనకి కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. మనకి శాంతి గారు ఫస్ట్ మొదలు ఇస్తారు అనౌన్స్మెంట్ ఏంటో. శ్రోత వాసు గారు, శ్రోత విద్య గారు, శాంతి గారు ప్లీజ్ గో అహెడ్. హలో, ఐ థింక్ శాంతి గారు కూడా స్టార్ 6 నొక్కాలి. హలో
హలో
వినిపిస్తుందండి?
వినిపిస్తుందండి.
శాంతి గారు మీరు ఉన్నారా?
ఉన్నా, వినిపిస్తుంది మీకు?
మాకు వినిపిస్తుంది.
ఓకే, నమస్కారం.
మీతో ఎవరైనా ఉన్నారా? చాలా క్వైట్ గా ఉన్నారు అందరూ.
వినబడుతుందండి.
ఎందుకు అనౌన్స్మెంట్ కదా అందుకు.
నమస్కారం అండి, నేను శాంతి అకెళ్ళ 20 నుంచి. అదే లాస్ట్ ఇయర్ నేను పుస్తకాల రూపంలోను ఈ సీడీలకి పేపాల్లో డబ్బులు కలెక్ట్ చేస్తాను. సో ఒకసారి మీ అందరికీ ఎంత కలెక్ట్ అయింది, ఏం చేసాము చెప్తాము అని ఇవాళ. సో లాస్ట్ ఇయర్ నుంచి అనుశాసక పర్వానికి కలెక్ట్ చేసామండి, 11 మంది తీసుకున్నారు, $112 దానికి వచ్చింది. సమాధానం బుక్స్ తీసుకున్నారు 8 మంది, $420 దానికి వచ్చింది. రామాయణం సిరీస్ 31 మంది తీసుకున్నారు స్టూడెంట్స్, $372 దానికి. వివేక చూడమని అలాగే 26 మంది తీసుకున్నారు, $182 అన్నమాట. టోటల్ మొత్తం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి 99 మంది, అన్ని రకాలుగానూ కొన్నది. అండ్ కలెక్ట్ అయిన మనీ జస్ట్ ఇది ఓన్లీ సీడీలు అండ్ పుస్తకాలకే లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ దాకా 1086 అండి. అందులో నేను ఋషిపీఠానికి సమాధానం బుక్స్ కోసం నేను జనవరిలో ఇండియా వెళ్ళినప్పుడు కట్టాను. సో వాళ్ళేమో పుస్తకాలకి దానికి అంతా కలిసి దానికి $29,000 కట్టాయి అన్నమాట, అది $450 కన్వర్ట్ చేసి. సో మొత్తం $450 కట్టాక నా దగ్గర ఇంకా సిల్లి ఈ పుస్తక రూపంలో నా దగ్గర ఉన్నది $636 అండి. ఒకసారి అందరికీ జస్ట్ నెచ్చే లోపల చెప్తాము అండి, గురుదక్షిణ ఇవన్నీ కలిపి ఆమె ఏ విధంగా చెప్తే ఆ విధంగా తీయచ్చు మనం. ఈ డబ్బులు కూడా గురుదక్షిణతో తర్వాత అందరూ కలెక్ట్ చేశాక దాన్ని మీకు ఫైనల్ అమౌంట్ ఎంతో కూడా చెప్తాం. అది నా తరఫు నుంచి. నెక్స్ట్ వాసు గారు మీది.
థ్యాంక్స్ అండి. వాసు గారు మీరు చెప్తారా?
అన్మ్యూట్ చేసుకోలేమో అండి.
అదే స్టార్ట్ సిక్స్ నొక్కాలి.
వసు గారు
ఇడ్లు బాగానే ఉంది.
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వినిపిస్తుందండి? ఓకే. శ్రీకృష్ణ శరణం అమ్మ, గురుకృపతో స్వామి మనందరికీ సత్సంగంలో ఉండే అవకాశం కల్పించారు. గత 3 సంవత్సరాలుగా ఈ సమ్మర్ బ్రేక్ గురువు గారి యుఎస్ఏ ట్రిప్ తో కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది వస్తుంది. సమ్మర్ బ్రేక్ ముందు మన స్కూల్ నుంచి గురుదక్షిణ ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. గురువు గారికి ఇండివిజువల్ గా మనం ఇచ్చేవాళ్ళు ఇస్తున్నప్పటికీ మన స్కూల్ నుండి దక్షిణ సమర్పిస్తాము. నేను పోస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు 6 కాంట్రిబ్యూట్ చేశారండి. నా దగ్గర ప్రస్తుతానికి $504 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ $2,732 చెక్ గురువు గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. గురువు గారి అవ్యాజ కరుణకి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం సమర్పించే అవకాశం ఇది అని నా అభిప్రాయం. ది గోల్ హియర్ ఈజ్ జస్ట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ యూ, ఐ వుడ్ లైక్ టు రిమైండ్ దట్ దెర్ ఈస్ నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గురువు గారు. స్వస్తి. సర్వం శ్రీ గురుచరణారావం దార్పణం వస్తు.
థ్యాంక్ యూ శాంతి, వాసు గారు అండ్ సాయి గారు, విద్య అండి, గురుభ్యో నమః. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. 1, గురువు గారు బిట్వీన్ 4th and 11th of June అర్వైన్ వస్తున్నారు. ఆ టైంలో మన స్కూల్కి వస్తున్నారు. టైమింగ్ డేటు ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. వారిని అడిగి ఏ టైంలో మనం రావడం అంటే మనం సేమ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు. ఇంతకు ముందరి లాగానే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం అడిగిన క్వశ్చన్స్ కి వారి సమాధానాలు చెప్పడం జరుగుతూ వచ్చింది. అలాగే ఈసారి కూడా మీ అందరి క్వశ్చన్స్ మాక్సిమం ఆఫ్ 2 క్వశ్చన్స్ ఈచ్ ఎన్నైనా వచ్చినా అవన్నీ gurujnanam@gmail.com కి మే 30 కల్లా మీరు దయచేసి, ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ఎవరు పోస్ట్ చేయలేదు కనుక మెయిల్ చేయగలిగితే అవన్నీ కన్సాలిడేట్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. వారైనా చదివేసి మనకి చెప్తారు, లేకపోతే ఎవరైనా మన స్టూడెంట్స్ లో ఉన్న వాళ్ళు అప్పుడు చదువుతూ విల్ హ్యావ్ వన్ Q&A క్వశ్చన్స్. ముఖ్యంగా ఈసారి సాధనకి పరంగా ఏదైనా క్వశ్చన్స్ అడగండి. సమాధానం క్వశ్చన్స్ ఉన్నవి కనుక అవి మళ్ళీ అడగండి. సమాధానం బుక్ లో ఉన్నది. లాస్ట్ టైం కూడా వారు చెప్పారు పుస్తకం చదవండి, అదే క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది అని. సో అడిగేటప్పుడు మనం కాస్త నేను జాగ్రత్తగా అడిగితే దట్స్ ఆల్. సెకండ్ పాయింట్ అండి, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ లెటరు అది ఇంతకు ముందు పంపడం జరిగింది. అది ఎవరికి వాళ్ళు ఫిల్అప్ చేసుకుని వారి ఓన్ ఈమెయిల్స్ కి, పర్సనల్ ఈమెయిల్స్ కి, ఇది ఎవరి కోసమో కాదు, చేరిన 1 ఇయర్ లో అసలు ఏ రకంగా మనం
బాగుపడ్డాము ఆలోచనలో కానీ, లేకపోతే ఉన్న కారేడ్ క్వశ్చన్స్ వాటిని ఆన్సర్ చేసి ఏవైనా మీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఉండాలి అంటే రాసుకుని 2017-2018 ఇది కంక్లూషన్ మురళి కాబట్టి. అండ్ థర్డ్ పాయింట్, సమ్మర్ 3 నెలల బ్రేక్ వస్తుంది, సో ఆ బ్రేక్ లో ఏం చేయొచ్చు ఏం చేయాలి అన్నప్పుడు చాలా మంది కొత్తగా చేరిన వాళ్ళు భగవద్గీత వినలేదు గురువు గారిది, సో ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు క్యాచ్అప్ ఆన్ భగవద్గీత. ప్రతిసారి మేము అదే చేస్తూ వచ్చామండి. సో 3 మంత్స్ కి 42 ఎపిసోడ్స్ ఉన్నాయి ఆఫ్ 2 అవర్స్ ఈచ్, అది అంటే 84 గంటలు. అది యూట్యూబ్ లో ఉంది. సో మనం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ మనకి భగవద్గీత చాప్టర్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది, సో ఇలాగే కొనసాగుతుంది. సో వినని వాళ్ళు ఆ టైంలో వినమని ప్రార్థన. అండ్ క్వశ్చన్స్ తర్వాత గురుగారిని అడగాల్సిన క్వశ్చన్స్ తర్వాత అందరూ తప్పకుండా అర్బాంక్ రండి. యాజ్ వీఆర్ టాకింగ్ ఎనదర్ 15 మినిట్స్ లో గురుగారు గోవిందం పరమానందం గురించి సియాటిల్ లో ప్రవచనం మొదలవుతూ ఉండాలి అక్కడ 7 o'clock ఇన్ సియాటిల్ టైం. సో ఆల్రెడీ ప్రవచనాలు మొదలయ్యాయి, మనం ఆ రకంగా మనం ఇప్పుడు ఆశంకరాచార్యులు వింటున్నాము. ఫెంటాస్టిక్ ఇయర్ 2017-18. ఎన్ని విన్నాము అంటే ఎన్ని విన్నాము కన్నా ఎంత నేర్చుకున్నాము, ఎంత సాధనలో పెట్టగలవని మనం ఒకసారి చూసుకోవాలి. అండ్ చూస్తారు అందరూ అలాంటి వాళ్ళు మనందరం ఇక్కడ కలిసి మాట్లాడుతున్నాం. సో 2018-2019 ఇంకోసారి మళ్ళీ ఇలాగే ఇంకో ఎంతో మందితో మీ స్నేహితులతో రిలేటివ్స్ అందరితో చెప్పండి, ఎవరికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా తప్పకుండా. ఇన్ఫాక్ట్ ఇవాళ ఎవరో మెడ్రాస్ నుంచి ఉత్తరం రాశారు, లలిత చరిత్రంలో చదివా విన్నానండి, హౌ కెన్ వి జాయిన్ అనుకుంటే ఈమెయిల్ పెట్టారు guruknanam@gmail.com. సో ఎనీబడి కానీ ఖచ్చితంగా సిలబస్ ఫాలో అవ్వాలి, సేమ్ ఫార్మాట్ అండి. ఎవరికి కాంప్రమైజ్ అయ్యలేదు, వినాలి చదవాలి రాయాలి మాట్లాడాలి. ఉంటాను, థ్యాంక్ యూ సో మచ్. సాయి ఓవర్టి.
ఓకే, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ ది అనౌన్స్మెంట్. మనం మళ్ళీ మన వివేక చూడమని సాధనలోకి దిగుదాం. CD 11 స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు మనం. ఫస్ట్ హాఫ్, సూర్యుడి ప్రకాశం లాగా మన ఆత్మ ప్రకాశవంతంగా చైతన్యవంతంగా ఉంటుందని పేరులోనే ప్రకాశం అని ప్రకాష్ గారు చెప్పారు. ప్రకాష్ గారు మీరు చెప్పండి.
నమస్కారం అండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు చెప్పినట్టు సూర్యప్రకాశ తత్వం గురించి సూర్యప్రకాశం నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఇది మన గురువు గారు జగద్గురువు అయిన శంకరాచార్య గారి కృపని భావిస్తూ గురువు గారు ఇట్లా మొదలుపెట్టారు. ఏన వ్యాప్తం మీదం, పూర్ణ వ్యాపకత్వం వల్ల ఆకాశం అని పేరు వచ్చింది. అంతటా వ్యాపించి ఉంది, దీనికంటే వ్యాపించినది సూక్ష్మతత్వం. ఆకాశం కంటే కూడా విశాలమైనది పరమాకాశం. కాశం అంటే కాంతి వెలుగు, పరిపూర్ణ చైతన్య స్వరూపం. ఆకాశానికి కూడా ఆధారమైనది పరమాకాశం. ఉచ్చై రవివత్ ప్రకాశతే, ఉన్నతంగా సూర్యుని వల్లే వచ్చి ప్రకాశించినది. సూర్యతత్వం తెలుసుకుంటే ఆత్మతత్వం తెలుస్తుంది. ఆయన మనకు కనిపిస్తాడు కనుక ఆయన తెలుసుకుంటే ఆత్మ గురించి తెలుస్తుంది. నీరు, నేల, చెట్టు, రంగులు ఇలా సూర్యప్రకాశం వల్లే కనిపిస్తాయి, కానీ అవి సూర్యునికి అంటవు. ఆత్మ యొక్క ప్రకాశం శరీరాన్ని ప్రకాశింపచేస్తున్న ఈ మాలిన్యాలు బుద్ధి ఆత్మకు అంటవు. శంకర భగవత్పాదులు వారు ఎంతో గొప్ప ఉపమానాలతో ఆత్మతత్వం వివరించారు. అందుకే ఆయన ముందు అవైదిక మతాలు నిలవలేదు, సింహంలా గర్జించారని గురువుగారు అన్నారు. ఆయన ఉదాహరణలు ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు, ప్రపంచం అంతా ఒప్పుకున్నది. ఇక్కడ గురువుగారు బెల్లంకొండ రామనాయక శర్మ గారి గురించి, వారు వివేక చూడమని ఆధారంగా రాసిన అద్వైత పుస్తకాల గురించి ప్రస్తావించారు. తర్వాత శ్లోకానికి వస్తే, మనోహం కృతి విక్రయణం, వికారం మనసుకి, క్రియలు దేహానికి, కానీ ఆత్మకి ఏ వికారాలు లేదు, అది ఏది ఉండదు. అది మనకు అర్థం అవ్వటానికి శంకరుడు గొప్ప ఉపమానం చెప్పాడు. ఇనుము అగ్ని వల్లే అనువరిస్తున్నట్లుగా దేహమునందు చైతన్యము ఆత్మదే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆలంబన, దక్షిణామూర్తి స్తోత్రంలో స్వామి ఆలంబన ఉంది. కానీ వివేక చూడమని ఆలంబన లేకపోవటం వల్ల, నామరూపాలు లేవని చెప్పటం వల్ల అర్థం కాలేదని, ఉపమానాలు ఊతకర్రల ఇచ్చారని శంకరులు ఇచ్చారని గురువుగారు చెప్పారు. ఇక్కడ ఇనుము ధర్మమును అగ్ని అనువరిస్తున్నట్లుగా ఇనుము వంకర తిరిగితే ఇనుమే వంకర తిరిగిందంటాము కానీ అగ్ని వంకర తిరిగిందనం. అలాగే దేహ వికారాలు బుద్ధి వికారాలు ఆత్మకి అంటపడవు అని చక్కగా వివరించారు. నజమతి నృద్ధతి నక్షీయతే నశ్యతే, ఆత్మకు జననము వృద్ధి క్షీరతం నాశనం లేదు. శరీరానికి బుద్ధికి ఆధారమైన ఆత్మ శరీరానికి బుద్ధికి నాశనము ఉన్నా దానికి లేదు. దానివల్ల ప్రకాశితమైన శరీరం పోతే ఆత్మపోదు. ఎలాగంటే కాలి కుండలో ఉన్న గాలి కుండ పగిలిన తరువాత కూడా ఎలా ఉంటుందో శరీరం అనే కుండ పోయినా ఆత్మ అలాగే ఉంటుంది. క్లిష్టమైన ఆత్మతత్వం ఎలా సాధించాలో అని ఎలా సాధించాలని మిత్రుని వల్లే శిష్యునికి చెప్పారని గురుగారు ఇక్కడ సంభావించారు. ఇది చాలా సులభమైంది సులభమైనది నేను చెప్పి వంచన చేయక సాధించలేమని చెప్పి ద్రోహం చేయలేక సద్గురువు ధైర్యాన్నిచ్చి ఎలా చెప్పారో చెప్తారు. నియమితి మనసు మరియు బుద్ధి ప్రసాదాత్. నియమితి మనసు పంచకోశాలను మరిచి నెమ్మదిగా పరమాత్మ మీదనే శ్రవణ మనస్మరణం ఉంచటమే నియమిత మనసు. బుద్ధి ప్రసాదాత్, శుద్ధమైన బుద్ధి నిలకడమైన బుద్ధి. అంతఃకరణలో వికారం దుమ్ముని తీసేసి నిలకడగా ఉంచాలి. దుమ్ము లేని అద్దంలోనే ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది. ఎలాగంటే బురద నీటిలో సూర్యకిరణాలు తాకినా కనిపించవు. కెరటాలు ఉన్న కొలనులో సూర్యకిరణాలు ముక్కనైనట్లుగా ఉంటాయి. కానీ నిశ్చలమైన నీరు శుద్ధమైన నీరులో ప్రతిబింబం మంచిగా కనిపిస్తుంది. అలాగే నియమిత మనసు బుద్ధి ప్రసాదాత వల్ల వచ్చిన గ్రహింపు వల్ల నిర్మలైన ఆత్మతత్వం తెలుసుకుంటాం. అనాత్మను పట్టుకుంటే బంధము, ఆత్మను పట్టుకుంటే ముక్తి అని గురుగారికి చెప్పారు. ఇక్కడ శంకర్లు గజేంద్ర మోక్షానికి తీసుకెళ్తారు. కుమతి, కుమతి అంటే ఇక్కడ గురుగారు అర్థం చెప్పారు. పరమాత్మ తప్ప వేరే దేని మీదకి మనసు వెళ్ళినా అది కుమతి. కుచిత్ గతి, పరమాత్మని తప్ప వేరే ఎక్కడ చేరినా వచ్చే గతి ఖచ్చిత గతి. అయితే ఈ అజ్ఞానం దేనివల్ల వస్తుంది? బాహ్యం నుంచి వస్తే అది తొలగిపోవచ్చు కదా. ఆత్మ వల్ల వచ్చే ఉనికే ఆత్మ వల్ల పనిచేసే పనులవే కానీ ఆత్మ వల్లే అని తెలుసుకోలేకపోతున్నాం. మరి ఆత్మను నిందించవచ్చా? దానికి శంకరభగవత్పాదుల వారు గొప్ప ఉపమానాలు చెప్పారు. ఎలా అంటే సూర్యుని వల్ల ఏర్పడిన మబ్బులు సూర్యునే కప్పినట్లు భానుప్రభాసాం జనని అభ్రవంతి. కింద వారికి సూర్యుని మేఘాలు కప్పినట్లుగా కనిపించినట్లు ఆత్మతత్వం తెలియని వారికి ఆత్మ కప్పి ఉంటుంది. నామరూపాలే ఆలంబనక చేసుకున్న వారికి మేఘంగా కనబడి చేస్తుంది. ఆత్మ చైతన్యం వల్ల వచ్చిన అహంకారం ఆత్మతత్వాన్ని కప్పివేస్తుంది. ఈ అహంకారం వల్ల ఎన్ని బాధలంటే సాంద్ర మేఘం వల్ల అంటే నల్లటి మబ్బు వల్ల వచ్చిన భయంకరమైన వాన బురద చీకటి చిక్కులో విపరీతమైన చలిలో గాలికి కింద పడుతూ లేస్తున్నట్లుగా సంసార బంధనాల్లో పడి లేస్తూ బాధపడుతున్నాం. అదే నిలకడగా ఉంటే మబ్బులు తొలగిపోయి సూర్యకాంతి వచ్చినట్లు అహంకారం తొలగిపోయి ఆత్మతత్వం తెలుస్తుంది. ఇంత గాలివాన జనజాతం సూర్యునికి లేదు ఆత్మకి లేదు అని స్వస్తి.
చాలా బాగా చెప్పారు ప్రకాష్ గారు. రెండు మెయిన్ సేలియంట్ పాయింట్స్ ఏంటంటే ఆత్మకి పెరగటం తరగటం మార్పు చెందటం అలాంటివి ఏమీ లేవు. రెండోది ఏంటంటే నియమిత మనస అంటే రెగ్యులేటెడ్ మైండ్, అలాగే బుద్ధి ప్రసాద అంటే క్లియర్ ఇంటలెక్ట్. ఈ రెండు ఉంటే శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా మనం భగవంతుడి వైపు బుద్ధిని మార్చవచ్చు. ఇప్పుడు సీరీ 11 సెకండ్ హాఫ్ లోకి వెళ్తాం. దీనిలో మనకి మెయిన్ గా ఏం తెలుస్తుందంటే ఆర్ యాక్షన్స్ లీడ్ టు బాండేజ్, ఆర్ ఇగ్నరెన్స్ లీడ్ టు ద ట్రీ ఆఫ్ సంసారం. ఇది ఒక మంచి ఉపమానంతో మాధురి మనకి వివరిస్తారు. మాధురి గారు మీరు. హలో మాధురి, హలో
వినిపిస్తోందండి? శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ గురుగారు వేదాంతాన్ని కవిత్వంతో చెప్పడమే భారతీయ విజ్ఞానం యొక్క రహస్యం అని చెప్పారు. వివేక చూడమణిలో ఎన్నో గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కొక్క ఉదాహరణకి ఎన్నో అర్థాలు గోచరిస్తాయని కూడా చెప్పారు. ఇక్కడ తర్వాత శ్లోకంలో సంసారం గురించి చెప్తూ జీవుడు అనే పక్షి సంసారం అనే వృక్షం మీద కూర్చున్నాడు. ఈ వృక్షానికి బీజం అజ్ఞానం, దేహమే నేను అనే మొలక వచ్చింది బీజం నుంచి. ఈ దేహాత్మ భ్రాంతి సులువుగా పోదు. రాగం, ద్వేషం ఈ అంకురం నుంచి వచ్చే చిగుర్లు. ఇవి కర్మల వల్ల పెరుగుతాయి. ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అనే నీళ్లు పడుతూ ఉంటే ఈ శరీరమే మానుగా పెరుగుతుంది. ప్రాణాలు కొమ్మలు, రెమ్మలు ఇంద్రియాలు, ఇక పూలు విషవాంఛలు. వీటి ఫలం మాత్రం దుఃఖం. జీవుడనే పక్షి దీని మీద కూర్చొని ఉన్నాడు. మనం సంసారంలో సుఖం కూడా ఉంది కదా అనుకుంటే అది నిజమైన సుఖం కాదు. ఈ సుఖాలకి పరిణామం దుఃఖమే. ఆది అంతం ఉన్న సుఖాలివి. తర్వాత శ్లోకంలో ఈ వృక్షాన్ని పడగొట్టాలంటే బాహ్యమైన గొడ్రళ్ళు పనికిరావు. దీనికి వివేక విజ్ఞానం అనే ఖడ్గం కావాలి. ఈ ఖడ్గం ఇవ్వాలంటే పరమేశ్వరుడే ఇవ్వాలి. ఛత్రపతికి అమ్మవారు ఖడ్గం ఇచ్చారు, అలాగే ఆ తల్లిని అడిగితే కూడా ఇస్తుంది. ఈ శ్లోకంలో ధాతువు అంటే బ్రహ్మ అని కూడా చెప్పారు. ఈ ఖడ్గం చాలా వాడి అయింది, సుందరమైంది. ఈ ఖడ్గమే బ్రహ్మ విద్య. ఇది ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే దొరుకుతుంది. ఇక తర్వాత సాంఖ్యం గురించి చెప్తూ, సాంఖ్యం తత్వ వివేచన చెప్పింది కానీ ఈశ్వరానుగ్రహం వైపు వెళ్ళలేదు. శంకరులు ఈశ్వర అస్తిత్వం గురించి చెప్పారు అని అన్నారు. ఇక బౌద్ధం శూన్యవాదం చెప్పింది. శంకరులు సత్యజానంద తత్వం చెప్పారు. కొన్ని విధాలుగా రెండు తత్వాలు కొద్దిగా ఒకటిగా అనిపించినా చాలా తేడా ఉంది అని చెప్పారు. మనం తరించడానికి హిందూ మతమే మార్గం అని నొక్కి ఒక్కానించారు. తర్వాత శ్లోకంలో వేదంలో చెప్పిన స్వధర్మాలు మనం పాటించాలి మనకి ఈ వివేకం రావాలంటే అని చెప్పారు. దీనికి అంతఃకరణ శుద్ధి ఉండాలి, అంటే మన పాపాలు పోవాలి, పాపక్షయం జరగాలి. శృతి చెప్పినట్టు ఈశ్వరుడు ప్రీతి కోసం మనం కర్మలు చేస్తే అంతఃకరణ శుద్ధి అవుతుంది. మొదట వెనుకటి పాపాలు కడుక్కుంటేనే బ్రహ్మ తత్వం అర్థమవుతుంది. గంగా జలాన్ని స్వచ్ఛమైన పాత్రలోనే నింపినట్టు బ్రహ్మ విద్యకి ముందు పాపాలని కడుక్కోవాలి. సత్కర్మ వల్ల విశుద్ధి బుద్ధి ఏర్పడుతుంది, అంటే రాగద్వేషాలు లేని బుద్ధి అని అర్థం. గీతలో పరమాత్మ చెప్పినట్టు ఎవడి పట్ల ఎవరికి భయం ఉండదో వాడే ఉత్తముడు. ఇక తర్వాత శ్లోకంలో పంచకోశ తత్వాల గురించి చెప్తూ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో మన అహంకృతి వ్యాపించి ఉందని, ఆత్మ చైతన్యం వల్లే ఇవన్నీ పనిచేస్తున్నాయని మనం తెలుసుకోవాలని చెప్పారు. నూతిలో నీరు నాచు నూతి నీరు వల్లే వచ్చి ఈ నూతి జలాన్ని పాడు చేసినట్టు ఆత్మ తత్వాన్ని పంచకోశములు ఆత్మ నుంచే వచ్చి ఆత్మనే మరుగుపరుస్తున్నాయి. వివేకం ద్వారా పంచకోశాలకు అతీతమైన ఆత్మతత్వాన్ని మనం పట్టుకోవాలి. నాచును తీసివేసి జలాన్ని శుభ్రపరిచినట్టు చేయాలి. దాహాన్ని, తాపత్రయాలని ఇది తొలగిస్తుంది. పంచకోశ వివేకం కావాలి. శంకరులను ఉపాసన చేయడం మనం అలవరుచుకోవాలని ఇక్కడ గురువు గారు చెప్పారు. ఆది శంకరులు దక్షిణామూర్తి స్వరూపం, చిన్ముద్ర పుస్తకం చేతుల్లో ఉంటుంది. ఆయన యవ్వన స్వరూపులు. ఆ పుస్తకం ఏమిటి అంటే బ్రహ్మ విద్య సారమని, శంకరుల్ని ఆ పుస్తకంలో ఏమి ఉంది అని అడిగితే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైనది ఆత్మతత్వం, పంచకోశాల నుంచి విడివడిన వాడు జీవ బ్రహ్మైకత్వం పొందుతాడు అని చిన్ముద్ర ద్వారా చెప్పారు. శంకరుల దివ్య మంగళ విగ్రహాన్ని మనం ధ్యానం చేస్తూ వివేక చూడమని తెరిస్తే ఆయనే జ్ఞానమిస్తారు అని గురువు గారు చెప్తూ ఇది స్వానుభవం అని కూడా చెప్పారు. ఇక ఇక్కడే గురువుగారు గిరి అనే శంకరుల శిష్యుల గురించి చెప్తూ ఆయన కోసం ఒకరోజు శంకరులు పాఠం చెప్పకుండా ఎదురు చూస్తూ ఉంటే మిగతా శిష్యులు గోడకి చెప్పినా గిరికి చెప్పినా ఒకటే కదా అని అనుకుంటున్న సమయంలో గురుకృప వల్ల గిరి బట్టలు ఆరవేస్తూ తోటకం అనే ఛందస్సులో బ్రహ్మతత్వం గురించి స్తుతి చేస్తూ వెనక్కి వస్తాడు. ఇక మనందరికీ పరిచయమైన విదితాఖిల శాస్త్ర దయాజలధే అనే తోటకాష్టకం కూడా ఇక్కడ స్తుతి చేస్తాడు.
ఇంతేనండి, ధన్యవాదాలు, సెలవు.
చాలా బాగుంది మాధురి. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఆత్మ అనాత్మ వేదాంతం అని మాట్లాడుకుంటాం, కానీ బేసిక్గా దేవుడి అనుగ్రహం లేకపోతే ఈ సంసారం అనే అజ్ఞానం నరకటానికి ఒక మంచి ఖడ్గం కావాలి, అది దొరకదు అన్న సంగతి చాలా క్లియర్గా చెప్పారు. ఈ దైవానుగ్రహం కావాలి అంటే మనకి చిత్తస్య శుద్ధయ్యే కర్మ అని చెప్పింది మాదిరి, అలాగే చేసుకోవాల్సిందే. సో దైవానుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ మోక్షం అనేది అర్థం అవటానికి, మన ఆత్మతత్వం అర్థం అవటానికి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, గురు కృప ఉంటే చదువు రాకపోయినా విద్య వస్తుంది. అలాగే ఆ తోటకాష్టకం వాటిని వారి నోట పలికించారు గురువు గారు. ఇవన్నీ వర్సెస్ 132-151 లో సిడి 11 పూర్తవుతుంది. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు సిడి 12 ఫస్ట్ హాఫ్. పంచకోశాలు ఆత్మ ఎందుకు కావో రాజేశ్వరి ఎం గారు వివరిస్తారు. రాజేశ్వరి గారు మీరు. హలో రాజేశ్వరి గారు, రాజేశ్వరి ఎం గారు.
అంటే చెప్పాలేమో స్టార్ సిక్స్ కొట్టమని.
స్టార్ సిక్స్ ఎస్ వినబడుతుందండి. ఎస్ ఓకే, థ్యాంక్ యూ. మురళీలో ఉండి మీ అందరికీ వినబడుతుందండి. అవునండి
వినబడుతుందండి.
ఓకే, మురళీలో ఉండి మీ అందరికీ నమస్కారములు. గురువు గారికి పాదాభివందనములు. వటవటపి సమీపే భూమిభాగే నిషణం సకలముని జనానాం జ్ఞానదాతారమారత్ త్రిభువన గురుమీసం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖశ్చేదర్చం నమామి. చిత్రం వట తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. గురుగారు వ్యాఖ్యానం పై శ్లోకానికి నాకు చాలా ఇష్టం. మరిమాను మొదల్లో కుర్రవాడి వీడు బొర్రలు పండిన వారికి బోధకుడైనాడు. ఇక మురళిలోకి వస్తున్నాను. ఆత్మ అనాత్మ తత్వంలో ఆత్మ గురించి చెప్తూ అజ్ఞానమే మూలంగా కల అనాత్మ భావనలను పరిశుద్ధ మనస్కుడు మాత్రమే తెలుసుకోగలడు. చెరువు నీటి మీద పెరిగిన నాచు మొత్తం చెరువులోని నీటి ఉపరితలాన్ని తన ఆకుపచ్చ రంగుతో కప్పివేస్తుంది. అదేవిధంగా పంచకోశాలు దేహంలోని ఆత్మను ఆవరించి మసగబారుస్తున్నాయి. జగద్గురువులు చక్కటి యుక్తులతో చమత్కృతులతో శాస్త్రీయంగా ఆత్మ గురించి తెలుసుకోవడం చెప్తున్నారు. కోశము అంటే ఆవరణాత్మకమైనది, బాహ్య ప్రపంచం అంతా స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో భాషిస్తుంది. ఈ మూడిటిని విప్పితే 5 కోశాలుగా అవుతుంది. అనాత్మలైన ఈ 5 కోశాలను వివేకంతో అధిగమించినప్పుడు నిత్యానందైక రసస్వరూపుడు స్వయం జ్యోతి అందరి అంతరంగాల్లోపల విరసిల్లే ఆత్మ పైకి వచ్చి భాషిస్తుంది. పంచానా మపికోశానా మపవాదే విభచ్చయ శుద్ధ నిత్యానందైక రసం ప్రత్యగ్రూప పరం స్వయం జ్యోతి. ఆత్మానాత్మ విచక్షణ చేయవాడు స్వస్వరూప అవబోధన అంటే అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే పరమానందాన్ని పొందగలడు. బ్రహ్మ సాధకుడు అత్యంత జాగరూకుడే. సాధన ఏ విధంగా చెయ్యాలంటే ముంజుగడ్డి పొరలను తొలగించినప్పుడు జాగ్రత్తగా తీస్తే సూక్ష్మాంకరం ఏపొడికి అండకుండా ఉంటుంది. అదేవిధంగా దేహానికి వాటి సంబంధించిన భావనలు తొలగించి లోపల అంతరాత్మను ఎవరైతే అనుభూతి చెందుతారో వారే ముక్తులు. ఆత్మానాత్మ వివేక కర్తవ్యో బంధముక్తయే విదూష తేనై వానాంది భవతి స్వం విజ్ఞాయ సచ్చిదానందం ముంజాది శిఖామివ దృశ్యవర్గాత్ ప్రత్యక్షమాత్మా నమసంగమ క్రియం వివచ్చ తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్టతియ సముక్త. సర్వభూతములందు గూఢంగా ఉన్న ఆత్మను ఎవరు చూడగలుగుతున్నారంటే ఏకాగ్రమైన భక్తితో అత్యంత నిశితమైన దృష్టితో ఉంటేనే పరమార్థక విద్య సాధించగలరు. గూఢంగా అన్నది ముంజాది శిఖామివ అని శంకర్లు చెప్పారు. ఇది వేదాంత శాస్త్ర వచనాలు. ఇక్కడి నుండి పంచకోశ వివరణ. ఇది వైదిక విజ్ఞానం. నీ శరీరం గురించి వివరిస్తున్నారు. పరమాత్మ వస్తువు ఎంత దగ్గరో చెప్తున్నారు. అంతకంటే మనకు కావలసింది ఏముందని గురుగారు అన్నారు. బాహ్య వస్తువుగా అయితే భగవతత్వం మనకు బాగా అర్థమవుతుంది. అంతర వస్తువైన ఆత్మ గురించి తెలుసుకోవాలంటే కష్టం. మరి శంకరులు ఉపనిషత్తులకే ప్రతిపాదించి బ్రహ్మతత్వం చెప్పలేదు. స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని మన గురువు గారు వివరించారు. మూడిటి సాకారమే బ్రహ్మ విద్య. పరమార్థములో అన్నీ కూడా యోగమే.
ధర్మం భక్తి జ్ఞానంతో చెప్పింది బ్రహ్మ విద్య. వేదం పురాణాలు కావ్యాలు చెప్పింది బ్రహ్మమే. వైకుంఠం కైలాసం మణిద్వీపంలో చెప్పింది హృదయ గుహలో ఉన్న పరంజ్యోతి ఆత్మతత్వమే. మణిద్వీపంలో ఉన్న 24 ప్రకారాలు మన పంచకోశ లక్షణాలే కనిపిస్తాయి. ఇన్ని శోభిస్తున్న అమ్మ ఉలిక వల్లనే, కానీ మనకి కావలసింది అమ్మే. మన గురుగారు చాలా చక్కగా వివరిస్తున్నారు ఈ సమన్వయాన్ని. ఇక్కడ వివేక చూడమణికి బదులు ఇవన్నీ చెప్తున్నారు ఏమిటా అని మనకు సందేహం కలిగినా గురువుగారు వివరిస్తున్నారు. అవన్నీ ఇందులో పరివేశించబడాలి. ఇప్పుడు చెప్పిన ఈ వివేకం ఈ చూడమణి పట్టుకుపోయి ఆ చూడమణి వెలుగులో లలితా సహస్రం లేదా విష్ణు సహస్రం లేదా రుద్రం చదువుకోవాలని చెప్పారు. బ్రహ్మ విచారణతో కూడిన భక్తి జ్ఞానభక్తి అంటారు. అటువంటి జ్ఞాన వైరాగ్య భక్తి అందరికీ ఇమ్మని పంచకోశ వీణంలోకి వెళుతున్నాం. స్థూల శరీరంలోనిది అన్నమయ కోసం, సూక్ష్మ శరీరంలో 3 కోశాలు ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు, కారణ శరీరంలో ఆనందమయ కోసం. దీనిలో సూక్ష్మ శరీర అంతర్గతమైన 3 కోశాలే విలక్షణమైనవి. సాధన చేయవలసిన స్థానం ఇది. 3 భాగాలుగా బోధిస్తున్నారు. మనతో అనుసరిస్తూ వస్తుంది ఈ సూక్ష్మ శరీర అంతఃకరణ చైతన్య వికారమే. మనకున్న ఈ శరీరం అన్నగతమైనది. ఇది అన్నభవనం, దీన్ని అన్నమయ కోశం అంటారు. ఇది చర్మం మాంసం రక్తం ఎముకలతో చేయబడిన అశుద్ధ రాశి. ఇది నిత్యశుద్ధమైన స్వయం ప్రకాశమైన ఆత్మ ఎన్నటికీ కానేరదు. పద్మ ఆచంట గారు తరువాత అన్నమయ కోశం గురించి వివరిస్తారు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పితమస్తు.
చాలా ధన్యవాదాలు రాజేశ్వరి గారు. ఈ పాటలో మనకి టేక్ హోమ్ పాయింట్స్ ఏంటంటే, విదుష అంటే వివేకంతో ఆత్మ అనాత్మ తెలుసుకున్న మనిషిని విదుష అని అంటారు. అలా వచ్చినవాడు ముక్తుడు. రెండోది ఏంటంటే అన్నమయ కోసం స్థూల శరీరం అన్నారు. ఇది అన్నంతో తయారవుతుంది, అన్నంతో పెరిగింది, అన్నం లేకపోతే పోతుందని అన్నారు. పోతే ఇప్పుడు సొసైటీలో అన్నం మూలంగానే పోతున్నాం కాబట్టి తిండి ఎక్కువై అది కొంచెం డిస్కస్ చేసుకోవాల్సిన విషయమే. అక్కడ నుంచి మనం పార్ట్ 2 ఆఫ్ సిటీ 12 లో శివోహంని ఎలా పట్టుకోవాలనేది పద్మ ఆచంత గారు చెప్తారు. పద్మ గారు మీరు.
థ్యాంక్ యూ సాయి గారు. నమస్కారం అండి అందరికి. శ్రీ గురుభ్యో నమః. స్థూలదేహం నందు కాదు నువ్వు బ్రతుకుతున్నది అని, ప్రాణాదుల వల్ల కాదు, పురుషాదులతో కూడుకున్న దేహాన్ని నిత్యమైనది సత్యమైనది అనడానికి నా అర్హత అంటే ఇది తగనిది కాదు అని గురువుగారు వివరించారు. ఎందుకంటే ఆత్మ అనంతమైనది, ఆదిలోనూ కూడా కలది అని. శరీర లక్షణాలను వివరిస్తూ ఇక్కడ జన్మ కంటే పూర్వం లేదు ఇది, తర్వాత మరణించిన తర్వాత కూడా ఇక్కడ ఉండదు అని. శరీరానికి ఒక నిశ్చితమైన స్వభావం లేదు, ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. ఇది జడమైనది కూడా. ఇక్కడ ఉదాహరణగా గురువు గారు ఘటాన్ని గురించి పేర్కొన్నారు. స్థూల దేహావస్థ స్వప్న సుషుప్తులతో లేదు. ఉదాహరణగా ఇక్కడ గురువు గారు కంటితో చూస్తూ ఉన్నా కూడా ఆ విషయం మళ్ళీ కంటిని తిరిగి కన్ను చూడలేదు అనే విషయాన్ని ఇక్కడ వివరించారు. ఆత్మ ద్రష్ట కాని దృశ్యం కాదు అని, స్థూల దేహం ఆత్మ కాదు అని. అంటే ఇక్కడ నైతి నైతి అనే విధానంతో మనము ఆత్మను తెలుసుకోవాలి అన్నట్టుగా వివరిస్తూ, ఈ స్థూల దేహం అంగ ప్రత్యంగాలతో అన్నిటితో వర్తిస్తుంది అని ఇక్కడ గురువు గారు వివరించారు. ఇక్కడ జీవుడు గురించి వివరిస్తూ, ప్రాణ అపానముల చేత బ్రతకడం కాదు, ప్రాణాదులు కూడా ఏది ఆధారమై ఉన్నదో దాని వల్ల బ్రతుకుతున్నాము అని వివరించారు. స్థూల దేహం అన్నం వల్ల బ్రతుకుతుంది అంటే శవానికి అన్నం పెడితే బ్రతుకుతుందా? కాదు కదా. చైతన్యం ఉంది కాబట్టి స్థూల దేహం అనేది దానికి ఉనికి ఉంది అని, స్థూల దేహ అభిమానాన్ని వదులుకోవాలి అని, పెద్ద అభిమానం దీంతోటే ఉంది అని ఇక్కడ ఈ స్థూల దేహ అభిమానాన్ని గురించి వివరించి, ఇక్కడ ఉదాహరణగా రథం రథి దీని గురించి చెప్పారు మనకి. అంటే మన దృష్టి ఎప్పుడు కూడా రథి మీద ఉండాలి అని ఇక్కడ వివరించారు గురువు గారు. పాద పాణీలు లేని వాణియందు ఆంటకుండా విలక్షణంగా ఉన్నవాడు ఉన్నాడు, వాడు ఆత్మ దేహాదులు అన్నిటికంటే ఆత్మ విలక్షణమైనది అని, ఆత్మ అతీత సాక్షి రూపంలో ఉంటుంది అని ఇక్కడ గురువు గారు వివరించారు. దేహంతో తాదాత్మ్యం చెంది నేను మీద మనకి మమకారం ఎక్కువైందని, ఉదాహరణ దేహాదులకి ఉన్న జుగుప్సాకరమైన స్థితిని గురించి ఇక్కడ వివరించారు. వివరిస్తూ గురువు గారు ఏం చెప్పారు అంటే, రక్తము మాంసము ఎముకలు మాలిన్యం దుర్గంధం ఇలాంటి వాటితో కూడుకునుంది దీన్ని, దీన్ని ఆత్మ అని ఎలా అంటావు, ఇక్కడ దేహం నేను అన్నది ఎలా అవుతుంది అని విచారించి ఆ విలక్షణ లక్షణాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు. మూడు కాలాల చేత ఏది బాధింపబడదో అది పరమాత్మ అని, మూడు కాలాలకి సంబంధించినది వ్యవహారం అని, తత్వ విచారణ చేసి స్థూల దేహ భ్రాంతిని విడిచిపెట్టుకున్న వాళ్ళు కూడా జీవితంలో సంచరిస్తారు అని, వాళ్ళని తత్వవేత్తలు అంటారని ఇక్కడ శంకర్ల గురించి, తర్వాత కృష్ణ పరమాత్మ గురించి, వీళ్ళందరి గురించి చెప్తూ, వీళ్ళు ఇది వ్యవహార జీవితంతో కూడా పరమార్థం నందు ఉన్నవాళ్ళు వీళ్ళు అని ఇక్కడ వివరించారు గురువు గారు. తర్వాత దేహభ్రాంతి ఉన్నవాడికి వివేకికి జీవుడికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. చాలా మందిలో విలక్షణంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి అని ఇక్కడ, అంటే అందరిలాగా ఉండిపోకుండా మందిలో గుంపులో గోవిందల్లా కాకుండా మనం విలక్షణంగా భిన్నంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి అని చెప్పి వివరించారు. ఏదైనా గొప్ప అవార్డు పొందిన వాడు పోయాడు అనుకోండి, మళ్ళీ ఇంకో దేహంతో వెళ్ళి దాని ఫెసిలిటీస్ అన్ని నాకు ఇచ్చేయండి అంటే కూడా ఎవరైనా ఇస్తారా? ఆ దేహంతో వచ్చింది, ఆ దేహంతోనే పోయింది అంతే, ఇలాంటి దానికోసమా నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు అన్నదాన్ని గురువు గారు వివరిస్తూ, నేను అనే స్ఫురణ మాత్రం అప్పుడు ఆ దేహంతో తాదాత్మ్యత చెందింది, ఆ స్ఫురణనే నువ్వు అని గట్టిగా పట్టుకో, ఇన్ని పుట్టుకలు పుట్టవలసిన అవసరం లేదు కదా అని మళ్ళీ గట్టిగా చెప్పారు. ఇక్కడ నేను అనే ప్రజ్ఞ ఎలా వెళ్తోంది అంటే, ఉదాహరణగా ఒక సరస్సులోంచి నీరు వెళుతూ ఉంటే సరస్సు ఆకారంలో వెళుతుంది అని ఇక్కడ ఉదాహరించారు. నేను అనే భావాన్ని పరమాత్మ యందు పెడితే అది పరమాత్మ రూపాన్ని పొందుతుంది. నేను నీ దేని యందు కూర్చోబెడతావో అది నువ్వు అయిపోతావు అని, ఇన్నాళ్ళు నువ్వు దేహాన్ని నేను అని దాని యందు నిశ్చిష్టుణ్ణి చేయడం వల్ల దేహాన్ని నేను అని అనుకుంటున్నావు, అందుకని దేని యందు శాశ్వతుణ్ణి అని నిక్షేపం చేస్తావో అదే నువ్వు అయిపోతావని మళ్ళీ వివరించారు. దేహోహం అనేది పామర బుద్ధి అని, జీవోహం అనేది పరోక్ష బుద్ధి అని, శివోహం అనేది అపరోక్ష అనుభూతి అని అటు వెళ్ళామని, తర్వాత వివేకం విజ్ఞానం కలిగిన వాళ్ళు ఆత్మయే అహం నేను అనే బుద్ధి కలిగి ఉంటారు అని ఇక్కడ గురువు గారు వివరించారు. స్థూల దేహంలో ఉన్నది ఒట్టి గోళకమ్ములు మాత్రమే అని, కర్మేంద్రియముల యొక్క సూక్ష్మాంశములు ఎందులో నుండి పుట్టాయో వివరిస్తూ, ఇక్కడ పద్మ వెన్నెలకంటి గారిది కూడా నేనే చెప్తున్నాను, CD 13 నుండి ఫస్ట్ది కూడా కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను. కర్మేంద్రియముల యొక్క సూక్ష్మ అంశములు ఎందులో నుండి పుట్టాయో వివరిస్తూ, ఆకాశాది పంచభూతాత్మకమైన రజస్సు వల్ల జన్మించాయి, ఎందుకంటే జగత్ అంటేనే సత్వరజో తమో గుణాత్మకమైంది కదా అని ఇక్కడ వివరించి గురువు గారు, ప్రాణమయ కోసం వల్ల శుద్ధిపాది అంశములు మనకు తెలుస్తూ ఉన్నాయి, ప్రాణమయ కోశానికి కూడా కొన్ని వికారాలు ఉన్నాయి, అది కూడా ఆత్మ యొక్క లక్షణాలను దగ్గర పెట్టుకుని అనాత్మ విషయాలని తీసివేయాలని, అందుకు స్థూలదేహం నేను కాదు కనుక స్థూలదేహం కాదు అని తీసివేయాలి, ఇంకా ప్రాణమయ కోశాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మవాన్ కానీ ఆత్మ కాదు. ఉదాహరణ ఇక్కడ మళ్ళీ అద్దంలో సూర్యుడు గురించి ఉపమానంగా చెప్తూ, ఈ ఉపమానాలు కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి అని వివరించారు. శంకరులు శంకర్ విభూతి గురించి చెప్తూ, అంత తేలిక ఆత్మజ్ఞానాన్ని చెప్పే గురువు ఇంకొకరు దొరకరు అని చెప్పి ఇక్కడ శంకరుల వైభవాన్ని చెప్పారు. ఇక్కడ ఆత్మతత్వాన్ని సరిగ్గా చెప్పాలని, లేకపోతే ఒకళ్ళు ఇద్దరు సరిగ్గా నేర్చుకుంటారు 1000 మంది పాడైపోతారు అని చెప్పి ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని చెప్పేటప్పుడు చాలా జాగృతతో ఉండాలి అని చెప్పే విషయాన్ని ఇక్కడ వినిపించారు మళ్ళీ గురువు గారు. ఆత్మ అనేది సాధన ద్వారా కానీ ప్రవచనాల ద్వారా కానీ లభ్యం కాదు అని, ప్రాణమయ అన్నమయ కోశాలు గదులు గాను, జ్యోతి పరమాత్మ గాను, వెలుతురు నేను గాను ఇక్కడ వివరించారు. ఇక్కడ ధర్మానికి కూడా ఆత్మజ్ఞానం అవసరమని వివరించారు. వైరాగ్యం కేవలం ఆత్మజ్ఞానానికే కాదు, ధర్మంలో కూడా ఒక్క అడుగు వెయ్యలేడు ఈ జ్ఞానం లేకపోతే కనుక అని చెప్తూ, అహం అనే మన భావన ఆత్మ యొక్క ప్రకాశమే అని, మళ్ళీ ఇక్కడ సూర్యుడు ప్రకాశం అర్థం అని చెప్పి పూర్వ ఉదాహరణనే చెప్పారు. నేను అనే చైతన్యం పడిన గదులను నేను అని అనుకోకు అని వివరించారు. ఇక్కడ ఉదాహరణ ఇల్లు వెలుతురు వీటిని గురించి చెప్తూ, తల మొదలుకుని కాలిగోటి వరకు శరీరం అంతా ఆత్మ యొక్క చైతన్యమే ఉంది అని వివరిస్తూ ఇక్కడ ఉదాహరణగా మంత్రపుష్పాన్ని చెప్పారు. అన్న రసమయమైన కోసం ఒకటి ఉందని, ఒక ప్రాణమయమైన ఆత్మ ఉన్నది అని, ఇది ప్రాణమయ కోసం కూడా ప్రాణం అని వివరించారు. ఒక అచేతనం పనిచేయాలి అంటే దానికి చేతనత్వం, అసలైన చేతనత్వం తీసుకురావాలి, అది ఉంటేనే పనిచేస్తుంది అని మళ్ళీ ఉదాహరణగా రథం రథి గురించి చెప్పారు. ప్రాణమయ కోశాన్ని ద్వారంగా ఇక్కడ వివరించారు. ప్రాణమయ కోశం ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా దీనికి ఒక క్రియ ఉంది, ఇది కూడా పరతంత్రమే అని వివరిస్తూ, ఎందుకంటే ఇది బుద్ధి ద్వారా నియంత్రణ జరుగుతుంది అని. ప్రాణమయం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నియంత్రిస్తున్నట్లు ఆందోళనగా ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో మార్పు వస్తుందని, ప్రశాంతంగా ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు, ప్రేమతో ఉన్నప్పుడు ఈ వికారాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో వచ్చే మార్పుల గురించి అని ఇక్కడ వివరించి, ఆ బుద్ధిని నియంత్రించుకుని ప్రాణాయామాదుల ద్వారా శ్వాసని నియంత్రించగలుగుతున్నామని ఇక్కడ చెప్పి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పరిమితమని, అపరిమితమైనది ఆత్మ చైతన్యమని, ఇక్కడ కూడా ఇది నైతి అని, ఆ ఆత్మ సాక్షాత్కారం గురువుల అనుగ్రహంతోనే సాధించాలి అని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ చరణార్విందం అర్పణమస్తు. స్వస్తి.
చాలా థ్యాంక్స్ అండి పద్మ గారు, రెండు పార్ట్స్ కవర్ చేశారు. సో సీజీ 12:162-164 అండి. అక్కడ బేసిక్ గా ఒకటే పాయింట్ చెప్పాలి అంటే, జస్ట్ టు రిమెంబర్, ఈ ముక్తి అనేది పోయాక వచ్చేది కాదు, ప్రతి ఉండగానే ఆ స్థితి పొంది అలా ఉండాలి, వాళ్ళని జీవన్ ముక్తులు అంటారని చెప్పారు. సీడీ 13 కూడా కవర్ చేశారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో మనకి మనసుకి ఉన్న వికారాల గురించి హరిత గారు చెప్తారు. హరిత గారు,
ఆచార్య దేవోభవ వినిపిస్తుందా అండి?
వినిపిస్తోందండి.
ఓకే, అందరికీ నమస్కారం అండి. మనోమయ కోశం గురించి ఈరోజు తెలుసుకుందాం. మనోమయ కోశము అంటే జ్ఞానేంద్రియాలైన త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా గ్రాణములతో మనసు కలిస్తే మనోమయ కోశము. ఈ కోశాన్ని మనసు నియంత్రిస్తూ నడుపుతుంది. ఈ మనోమయ కోశము దేని నుండి వచ్చిందంటే, కారణ శరీరంలో ఉన్నటువంటి అవిద్య సత్వరజో తమో గుణాత్మక త్రిగుణాత్మక వృత్తుల నుండి వచ్చింది. మనసు ఆకాశాది పంచభూతాలతో కూడి సత్వగుణ కార్యములతో కూడిన జ్ఞానేంద్రియములతో కలిసినటువంటిది. మనోమయ కోసం పని ఏమంటే, నామరూపాది భేదమును కల్పన చేస్తుంది ఈ మనసు. ఒక పేరు, ఒక రూపము దాంతో అంటుకొని వెళ్తూ అంతఃకరణం నుండి పరచబడటం మనసు వల్లనే జరుగుతుంది. మనసు శబ్దము అర్థములతో కూడినది, ప్రపంచమంతా దీని వల్లనే నిర్మాణం అవుతుంది. దేహాదులతో పనిచేసేది మనసే, ప్రాణాదులతో తన్మయత్వం చెందించేది మనసే. ఇది మంచి, ఇది చెడు, ఇలాగా నిరంతరము మనకు అనిపింపజేసే జ్ఞానశక్తికి స్థానము ఏదంటే అది మనస్సే. జ్ఞానశక్తి సత్వగుణం నుండి ఉద్భవించింది. సత్వగుణాధిక్యం ఉన్నవారిలో మనోమయ కోశంలో జ్ఞానశక్తి విశేషంగా భాసిస్తుంది. ఉదాహరణకి మన గురువుగారిని చూడొచ్చు. అన్నమయ ప్రాణమయ కోశాలకు మనోమయ కోశంతో సంబంధం లేకుంటే వానికి చైతన్యం లేదు. ఆత్మ చైతన్య ప్రసరణము మనసు ద్వారా ప్రాణములకు, ప్రాణముల ద్వారా దేహమునకు చేరుతుంది. మనోమయ కోశము అగ్ని వంటిది, వేదన పెట్టించేది, రగిల్చేది ఇదే. మనోమయమనే అగ్ని రగలడానికి కారణము ప్రాణశక్తిని ఆధారంగా చేసుకుని ఇంద్రియాదులతో తన్మయత్వం చెంది ప్రపంచంతో సంబంధం పెట్టుకుని అన్నింటినీ ప్రతిబింబించుకుని నామరూపాలతో కూడినవన్నీ నిరంతరము రగులుకుపోవడం వల్ల మనసుకు వేదన కలుగుతుంది. మనసు రగలడానికి కారణం ఇంద్రియాలు. ఇవి విషయాలనే నెయ్యి పోస్తూ వాసనలనే ఇంధనం పెట్టడం వల్ల మనసుకు బాధ కలుగుతుంది. అసలు ఇంధనం లేకపోతే ఎంత నెయ్యి పోసినా ఏమి రగులుకుంటుంది? ఇంధనాలు ఏమిటంటే అనేక జన్మల నుండి వచ్చిన వాసనలు. ప్రతి కదలికతో నేను అనే భావన కించిత్ దేని ఎందు ప్రసరింపజేస్తామో అవన్నీ వాసనలుగానే మిగిలిపోతున్నాయి. ఒక విషయం మీద దుఃఖము, ఒక విషయం మీద మమకారము మనకు వాసనల వల్లే కలుగుతున్నాయి. అత్యంత సూక్ష్మమైన హితనాడి ఎందు మనసు సంచరించినప్పుడు స్వప్నమును చూస్తుంది. ఈ హితనాడి ద్వారా వాసనలను కూడా చూడగలుగుతుంది. గాఢ సుషుప్తిలో సంసారం లేదు. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మనసు చురుకుగా ఉన్నప్పుడే సంసారం అనేది ఏర్పడుతుంది. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయ అన్నట్టు మనసుతోనే మనం సత్యాన్ని సాధించగలము. మనసు ఇంద్రియాలతో కూడితే బంధము, బంధానికి హేతు రజోగుణము. మనసుకున్న రజోగుణ తమోగుణ మాలిన్యాలను వదిలించుకుంటే మోక్షానికి కారణమవుతుంది. మాలిన్యాలను ఏ విధంగా శుభ్రం చేయాలి అంటే, వివేకము, అతిరేక, తీవ్ర వైరాగ్యముల ద్వారా ఈ మాలిన్యాలను మనం శుభ్రం చేయవచ్చు. మనసు శుద్ధమైతే ముక్తి కరతలామలకము. మనోమయానికి ఆది అంత్యాలున్నాయి. జాగ్రత్తాదుల్లో పుడుతూ సుషుప్తిలో లయం పొందుతుంది. మనోమయం పరిణమిస్తూ ఉండటం వల్ల మనసు ఎప్పుడూ ఒక్కలా ఉండదు. మనసుతో కూడిన జ్ఞానేంద్రియాలు కూడాను ఒక్కలా ఉండవు. దీనికి పరిణామత్వం ఉన్నది కనుక ఆత్మ లక్షణం కాదు. ఆత్మ అపరిమాణము. విజ్ఞానమయ కోశంలో బుద్ధి ఉంటుంది, నిశ్చయిస్తూ ఉంటుంది. మనోమయ కోశంలో మనస్సు ఉంటుంది. ఈ రెండు కోశాల్లో ఒకే అంతఃకరణం ఉంటుంది. సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తున్నా బుద్ధి నిర్ధారించి ధృవీకరిస్తుంది. విజ్ఞానమయ కోశం కూడా సంసార కారణం. అన్నింటికీ హేతువై ప్రకాశిస్తున్న జ్యోతి యొక్క కాంతి వల్లనే వీటన్నిటికీ ప్రకాశత్వం అనేది వచ్చింది. ఇది తెలుసుకుంటే అహం బ్రహ్మాస్మి. మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరంలో మూడు భాగాలు. బుద్ధి వెనుక ఉన్న కారణ శరీరంలో మనం చేయవలసింది ఏమీ లేదు. మనసు బుద్ధిలో లయమై గాఢ సుషుప్తిలో ఉండటమే అక్కడ ఉండేది. మనిషి విజ్ఞాన శక్తి చేత, విచారణ శక్తి చేత ఎదిగి అతి సూక్ష్మమైన మూలమును చేరేందుకు బుద్ధిని ప్రేరేపింపజేయగాక అని ప్రతి సంధ్యాకాలంలో ఋషులు మనల్ని అనుకోమన్నారు. కనుక వెలుగును పట్టుకుని జ్యోతి వైపుకు వెళ్ళాలి. శ్రీ గురు శరణం.
హరిత గారు చాలా బాగా చెప్పారు. మీరు మనసు రగులుతుంది అన్నప్పుడు ఆ వేడి సెగలు మాకు బాగా అర్థమైనాయి. ఆ ఇంద్రియాల మూలంగా వచ్చేవి ఆ వాసనలు అనేవి ఎంత భయంకరమైనవి చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన సిడి 13:165-183 కవర్ చేశారు ఇక్కడ గురువు గారు. ఒక్క విషయం ఏంటంటే మనసుని మహావ్యాఘ్రంతో పోల్చారు. ఆ విషయాలు అనేవి అరణ్యాలు, అది దానిలో పడకుండా చూసుకోవాలి అని ఒక హెచ్చరికగా చెప్పారు ఈ పాటలో గురువు గారు. CD 14 విజ్ఞానమయ కోసం ఆత్మయ, ఇది తెలియచేస్తారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు *6 నొక్కాలి. హలో శ్రీనివాస్ గారు,
*6 పట్టమనండి. మళ్ళీ
*6 ప్రెస్ చేయండి శ్రీనివాస్ గారు, అప్పుడు అన్మ్యూట్ అవుతుంది. శ్రీనివాస్ గారు, హలో
వినిపిస్తుందండి?
వినిపిస్తుందండి శ్రీనివాస్ గారు.
నమస్కారం అందరికి, నమస్కారం. ఇక్కడ గురువు గారు పంచకోశంలో వివరణ చేశారు. ఒకటి వచ్చేసి స్థూల శరీరం అన్నమయ కోసం, సూక్ష్మ శరీరానికి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోసం. మనోమయ కోసం కూడా ఆత్మ కాదు, ఎందుకంటే మనోమయ కోశమునకు ఉన్న వికారాలు ఆద్యంత వక్త పరిణామి భావ దుఃఖాత్మకత్వాత్ విషయత్వ హేతు. ఈ నాలుగు లక్షణాలు ఆత్మకు లేవు కనుక మనోమయ కోసం ఆత్మ కాదు. విజ్ఞానమయ కోసం గురించి వివరణ చేశారు. ఇక్కడ మనోమయ కోసం జ్ఞానేంద్రియములతో కూడిన మనసు గురించి తెలియజేస్తే, విజ్ఞానమయ కోసం జ్ఞానేంద్రియములు కలిసిన బుద్ధి గురించి తెలుస్తుంది. నిశ్చయాత్మకమైన వృత్తితో కూడిన బుద్ధి స్తోత్రాది పంచేంద్రియములతో కలిసి విజ్ఞాన కోసముగా చెప్పబడుతుంది. ఇది జీవుని సంసారమునకు హేతు అయ్యేటట్టు చేస్తుంది, ఎందుకంటే మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటే బుద్ధి నిశ్చయాత్మకంగా సంసారంలో ప్రవేశించేట్టు చేస్తుంది. బుద్ధితో తాదాత్మ్యం చెందిన అహం భావనే సంసారమునకు హేతు కనుక బుద్ధి గురించి వివరిస్తున్నారు. బుద్ధి కూడా స్వయం ప్రకాశత్వం కాదు. స్వయం ప్రకాశకత్వమైన ఆత్మ యొక్క ప్రకాశం పొంది పనిచేస్తుంది. ఆత్మ యొక్క చిత్ శక్తి బుద్ధి ఎందు ప్రతిబింబించి విషయాల ఎందు తాదాత్మ్యత కలిగిస్తుంది. కనుక ఇది ప్రతిబింబంగా వచ్చినటువంటి చైతన్యం కానీ బింబంగా ఉన్నటువంటి చైతన్యం కాదు. విజ్ఞానమయ కోసం కూడా ప్రకృతి యొక్క వికారమే కానీ ప్రకృతికి అతీతమైనటువంటి ఆత్మ కాదు. అహం అనే అభిమానానికి విజ్ఞానమయ కోసమే హేతువు. జ్ఞానము క్రియ దీని యొక్క లక్షణములు. జ్ఞానం అనగా బ్రహ్మజ్ఞానం కాదు. ఈ బుద్ధుల్నే వృత్యాత్మక జ్ఞానం ఏర్పడుతున్నది. ఇది వృత్యాత్మకము అంటే విషయ విచార జ్ఞానమే తప్ప బ్రహ్మజ్ఞానం కాదు. ఒక విషయాన్ని స్ఫురింపజేసుకోవడం కానీ తోల్చుకోవడం కానీ అంతా బుద్ధి వల్లనే జరుగుతున్నది. ఎప్పుడైతే జ్ఞానం అనేది ఉన్నదో దాని వల్లనే కార్యం అనేది కలుగుతున్నది. దీన్ని క్రియ అనేది అని అంటారు. అంటే జ్ఞానమునకు క్రియలకు ఇదే ఆలంబమైనటువంటిది. ఎల్లవేళ అహం అహం అనే భావం మిక్కిలిగా బుద్ధి నుంచే ప్రసరిస్తున్నది. అక్కడి నుంచి బుద్ధి మనోమయ, ప్రాణమయ, అన్నమయ కోశములకు వెళ్తుంది. మనదైన దేహేంద్రియాది మమత్వానికి బుద్ధి అనేది కారణం. అందుకే బుద్ధిని బాగు చేసుకోమని మనకి శాస్త్రములన్నీ బోధిస్తున్నాయి. బుద్ధిలో ఉన్న అహం చైతన్యం ఏది మూలమో దాని ఎందు ప్రసరింపబడాలి. అది అహం బ్రహ్మాస్మి స్థితికి తీసుకువెళ్తుంది. బుద్ధిని అహం వైపు తిప్పే వివేకమే వివేక చూడమని. బుద్ధిలో అహం స్వభావం అనాది కాలం నుండి ఉన్నది. అది ఎప్పుడు మొదలైందో ఎవరికి తెలియదు. బుద్ధి ఏ ఉపాధి పొందితే ఆ ఉపాధితో తాదాత్మ్యం చెంది ఈ ఉపాధి చెందడం అనేది ఈ ఉపాధిలో మొదలు కాలేదు. ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరికి ఏమోనో ఈ జీవుడు, ఎందరికి కొడుకు కాడి జీవుడు, వెనక ఎందరికి తోబుట్టుడి జీవుడు, ఎన్ని పరుగులు పోవడి జీవుడు. అనాది నుండి ఈ బుద్ధి అహం అనే భావ స్వభావం కలిగినది. ఇది జీవ సమస్త వ్యవహారం మనుగడ. అందుకే బుద్ధిని శుద్ధి చేసుకొని ఆ బుద్ధి కూడా హేతువైన ఆత్మ చైతన్యాన్ని దర్శించమని చెప్పబడినది. చాలా మంది బుద్ధినే ఆత్మ అని ఎందుకు అనుకుంటున్నారంటే తాదాత్మ్య దోషం అనేది, అంటే నకిలీ ఆత్మ. విజ్ఞానమయ కోసం మనకు చైతన్యం కలిగించిన ఆత్మ మరొకటి ఉన్నది. బుద్ధి ఏ ఉపాధిని అనుసరిస్తే దాన్ని తాను అనుకుంటుంది. బుద్ధి యొక్క చేతనత్వం అంతా ఉపాధితో తాదాప్యం చెంది ఉపాధిమయంగా కల్పిస్తున్నది. ఇది అనాది కాలంగా ఉంటుంది. బుద్ధిగతమైనటువంటి ఆత్మ చైతన్యం ప్రతిబింబమే జీవభావం. ఇది అనాది కాలం నుండి ఉంటే మనం ఎలా మోక్షం పొందగలం? బుద్ధిగతమైన ఆత్మభావన కూడా యథార్థం కాదు. ఇది అనాది కాలం నుండి ఉన్నదే కానీ నిత్యం కాదు. అంటే ఆది అనేది తెలియనిది కానీ ఆది లేనిది కాదు. ఎప్పుడు ఆ బ్రహ్మభావం నుండి ఈ ఉపాధితో తాదాత్మ్యం చెందడం వల్ల క్రమంగా అదే ఆ అభ్యాసం అయింది. అందుకే సంసారం ఎప్పటి నుంచో ఉండొచ్చు కానీ ఎప్పుడు ఉండేది కాదు. అంటే అనేక పుట్టుకల నుండి ఉండేది సంసారం. ఆత్మ చైతన్యం బుద్ధి అంటూ భాషించడం వల్ల ఉపాధిలో తాదాత్మ్యం చెందడం వల్ల సంసారం ఏర్పరచుకున్నాడు ఈ జీవుడు. బుద్ధియే ఆత్మ అనుకోవడం బ్రహ్మహేతువే. ఈ భ్రమను సత్యం అనుకోరాదు. ఈ సంసారానికి ఎంతవరకు ఉనికి ఉంది అంటే ఎంతవరకు భ్రాంతి ఉందో అంతవరకు ఉనికి ఉంది. ఎప్పుడు భ్రాంతి వదులుతుందో అప్పుడు సంసారం అయిపోయింది. సంసారం అనిత్యమే కానీ అనాది కాదు. స్వతసిద్ధమైన బ్రహ్మభావన ఎందు జగద్భావం ఏర్పరుచున్నది బుద్ధి. అంటే విజ్ఞానమయ కోసం కూడా అనాదిగా ఉన్నప్పటికీ అది ఛేదింపదగినదే. విజ్ఞానమయ కోసం కోసం పైన ఉన్న అవిద్య ఆవరణ వల్ల ఈ బుద్ధి తానే ఆత్మ అనుకుంటుంది. విద్య ఉత్పన్నమైతే అవిద్య కూడా తొలగిపోతుంది. అది ఎలా అంటే మనం కలకంటున్నంతసేపు ఎలాగైతే ఆ కళే నిజం అనుకుంటున్నామో అలాగే ఆ కళ నుండి బయటపడిన తర్వాత అది అబద్ధమని తెలుసుకుంటామో మెలకు వచ్చిన తర్వాత అలాగే ఈ జగద్భావన ఈ సంసార భావన భ్రాంతి కూడా జ్ఞానోదయమైన తర్వాత సర్వం బ్రహ్మమయం అనేది పంచకోశములకు అతీతమైన ఆత్మతత్వం తెలుసుకున్న తర్వాత ఇది అనాది అయినప్పటికీ నిత్యం కాదు అని తెలుస్తుంది. సమ్యక్ జ్ఞానం చేతనే ఈ భ్రాంతిని నివారింప చేయగలం. సమ్యక్ జ్ఞానం అంటే వేదాంత విచారణ వల్ల కలిగే అపరోక్ష జ్ఞానం, బ్రహ్మైక్యత్వ విజ్ఞానం. ఏదైతే జీవభావం అనుకుంటున్నామో దాన్నే పంచకోశముల నుండి దాన్ని మరల్చితే అదే బ్రహ్మమని తెలుస్తుంది. అందుకే ఈ పురుషుని ఎందు ఆ ఆదిత్యుని ఎందు ఏ ఆత్మ ఉన్నదో అది ఒకటే. అంటే సర్వవ్యాపకమైన ఆత్మ ఒకటే, జీవభావం వేరు. పరిమితి ఎందుకు ఏర్పడిందంటే ఈ బుద్ధి అహంరూప చైతన్యం చేత ఉపాధులను ఆశ్రయించడం చేత. అందుకే అమృతమైన ఆత్మతో తాదాత్మ్యం చెందాలి కానీ మృత లక్షణం ఉన్న ఉపాధులతో తాదాత్మ్యం చెందినంత కాలం మృతి చెందుట జనించుట అనేవి తప్పవు. తనకు హేతువైన అమృతత్వంతో తాదాత్మ్యం చెందాలి కానీ తన వల్ల నడిచేటటువంటి మృతములతో తాదాత్మ్యం చెందరాదు అనేది దీని ఆంతర్యం. ఎంతవరకు భ్రాంతి ఉంటుందో అంతవరకు సంసారం ఉంది. సంసారం అనేది బ్రహ్మజనితం, దానిలో సందేహం లేదు. అజ్ఞాన విమోచనం జరిగే వరకు సంసార భ్రాంతి ఉంటుంది. నీరు ఎంతవరకు బురదతో కలిసి ఉంటుందో అంతవరకు దాని నిజస్వరూపం తెలియదు. ఎప్పుడైతే నీరు బురద వేరు చేస్తామో అప్పుడు దాని నిజస్వరూపం తెలుస్తుంది. అంటే అజ్ఞానం తొలగితే ఆత్మ నిజస్వరూపం తెలుస్తుంది. ఆనందమయ కోసం ఇది ప్రధానంగా అనుభూతి స్థానం. అనేక మంది ఆనందమయ కోశాన్ని ఆత్మ అనుకునే ప్రమాదం ఉంది. ఇందులో ఆనందం కూడా ఉన్నది. అందుకే అందరూ ఈ అనుభూతిని పొందాలని అనుకుంటారు. ఉదాహరణకి జాగ్రత్త అవస్థలో అన్ని ఉన్నప్పటికీ సుషుప్తిలో ఏదో తెలియని ఒక అనుభూతి ఉంది. ఆనందమయ కోసం వెనుక పరమాత్మతత్వం ఉంది. ఇది ఆనందమయ కోసం కానీ ఆనంద బ్రహ్మ మాత్రం కాదు. ఈ ఆనంద బ్రహ్మ అనుభూతిని సుషుప్తి కూడా తురియమైన అవస్థలోనే కలుగుతుంది. కారణ శరీరాన్ని ఆనందమయ కోసం అన్నారు. ఇది ఆనందమయ ప్రతిబింబాన్ని స్ఫురిస్తున్నటువంటి తనువు అని వివరించాడు. ప్రతి జీవుడు ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది తాను సుఖపడుతున్నాను అనుకుంటున్నాడు. ఆ సుఖం ఈ ఆనందమయ కోశంలోనే పడుతున్నాడు. సుఖం అనేది అంతర్గతమైనది. సుఖం అనేది పూర్వపుణ్య విశేషం. నిత్య జీవితంలో సుఖాలన్నీ పుణ్యం వల్లనే అని గురుగారు వివరించారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.
చాలా బాగా చెప్పారు శ్రీనివాస్ గారు. సో తుర్యావస్థలోనే పరబ్రహ్మ తత్వం తెలుస్తుంది. ఈ బుద్ధి అనేది సరి చేసుకుంటే మిగతా అవే ఫాలో అవుతాయి అన్న సంగతి తెలిసింది. అలాగే ఆనందమయ కోసం కారణ శరీరం ఆత్మకి చాలా దగ్గర, అందుకే ప్రతిబింబ చుంబిత తనువు అన్నారు తప్ప
ఆనంద ప్రతిబింబ తనువు కాదు అన్న సంగతి చెప్పారు గురుగారు. అది మీరు చాలా బాగా చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సిడి 14 సెకండ్ హాఫ్ లో ఇదే విషయాన్ని, ఈ ఆనందమయ కోశానికి కారణ శరీరానికి ఉన్న సంబంధం ఏమిటో సన్యాసమ్మ గారు మళ్ళీ వివరిస్తారు. నొక్కి మాట్లాడండి ప్లీజ్.
శ్రీ గురుభ్యో నమః. వినిపిస్తోందండి?
అవునండి.
ఇక్కడ ఆనందమయ కోశం గురించి ఇంకా ఎలా వివరించారు, ఈ ఆనందమయ కోశం అనేది అంతర్ముఖ బుద్ధి వృత్తి వల్ల ఏర్పడుతుందని, ఈ ఆనందమయ కోశంకి శరీరం ఉండదు, అది అంతర్ముఖ బుద్ధి వృత్తి ద్వారా ఊహించుకోవాలి. ఆ ఊహ ఎలా ఉండాలంటే, తస్య ప్రియమేవ శిరః ప్రియమే శిరస్సని మోదో దక్షిణ పక్ష అంటే ప్రియవస్తు ప్రాప్తని ప్రమోద ఉత్తర పక్ష తద్ అనుభవం ప్రమోదమని ఆనందం ఆత్మని. ఇక్కడ ఆనందం అనేది ప్రతిబింబానందం గురించి చెప్తున్నారు కానీ బ్రహ్మానందం కాదు. దీని వెనకాతలో ఉన్నది బ్రహ్మ పుచ్చ ప్రతిష్ట, దీని వెనకాతలో ఉన్నదే బ్రహ్మ అని. ఇక్కడ సుఖం అనేది ఎలా లభిస్తుందంటే, వస్తుషారూపితం వల్ల ఆనందం కలుగుతుంది కానీ ఇది అసలైన నిజం కాదని, ఇందులో అజ్ఞాన ప్రవృత్తిలో బుద్ధి ప్రవృత్తి లీనమైపోతుంది. ఇది ఆనందమయ కోశంలో ప్రతిబింబానందం ఏదైతే ఉందో అది సుషుప్త అవస్థలో ఎక్కువగా తెలుస్తుంది, మిగిలిన రెండు అవస్థల్లో మాత్రం చాలా కొంచెం తెలుస్తుంది. లౌకికంగా పొందిన సుఖాలన్నీ కర్మజన్య పుణ్యం వల్ల తెలుస్తాయి, కానీ బ్రహ్మప్రాప్తి పొందడానికి మాత్రం యోగజన్య పుణ్యం వల్ల మాత్రమే లభిస్తుంది. ఈ పుణ్యం పొందడానికి ఒక కారణం చేత ఈ ఆనందం అనుభవానికి వస్తుంది, కానీ పరమాత్మానందానుభూతి మాత్రం ఒక కారణం అవసరం లేకుండా వస్తుంది. దానికి ఏ సోపానం కూడా అక్కర్లేదనమాట. దానికే నైవాయ మానంద మయ పరాత్మ సోపాధికత్వాత్ ప్రకృతేర్ వికారాత్ అని ఇక్కడ వివరించారు ఈ శ్లోకంలో. ఇది సహజానందం, ఇది కూడా ఆత్మ కాదు. ఇంకా ఇలా చెప్పుకుంటూ వచ్చారు, పంచానమపి కోశానం నిషేధే యుక్తిత కృతే తన్నిషేధావధి సాక్షి బోధరూపేవ శిష్యతే. ఇక్కడ చేయవలసింది ఏంటంటే, పంచానకోశ వివరణ జాగ్రత్తగా మననం చేసుకొని బుద్ధిని ఏకాగ్రం చేసి ఇది కాదు ఇది కాదు ఇది కాదని నిషేధించిన తర్వాత ఏది మిగులుతుందో అది సాక్షి అయినా నిర్విషయమైన కేవల జ్ఞానరూప వస్తువే, అదే ఆత్మ. యోయమాత్మా స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సన్నిర్వికారో నిరంజన సదానంద స విజ్ఞేయ స్వాత్మాత్యేన విపశ్చిత. అంటే అది ఆత్మని, అది స్వయం జ్యోతని, అది పంచకోశాలకు విలక్షణంగా ఉంటూ అవస్థానత్రయంలో సాక్షిభూతంగా ఉంటూ నిర్వికారంగా నిరంజనగా సదానందంగా ఉన్నది ఏదైతే ఉందో అదే నీ స్వస్వరూపం అని తెలుసుకో, అదే అహబ్రహ్మాత్మ సిద్ధాంతం అని కూడా చెప్పారు. కనుక ఐదు గదుల సావడ వంటి ఈ ఇంట్లో గర్భగుడి వంటి విజ్ఞానమయ కోశంలో ఒక గ్లాస్ లోంచి వస్తున్న దీపజ్యోతి ఉంది, అది అసలైన ఆత్మని. అందుకే పెద్దలు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పారు. ఇంకా ఇక్కడ శిష్యుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఏంటంటే మిథ్యాత్వేన నిషిద్ధేషు కోశేషు ఏతేషు పంచసు సర్వాభావం వినా కంచిత్ న పశ్యమ్యత్ర హే గురోహ. ఈ ఐదు దాటాకి ఏది ఉందో అది తెలుసుకో అన్నారు కదా, ఆ ఐదు తీసేశాక ఇక దేనిని తెలుసుకోవాలి, ఏమీ లేకపోవడం అనేది తప్ప ఇంకేమీ నాకు కనిపించట్లేదు అది అని చెప్తూ, నువ్వు చెప్పింది నిజమే నాయన, నువ్వు ఏమీ లేనిదాన్ని నువ్వు చూస్తున్నావు కదా, అదే పరమాత్మ. సర్వ అభావం తప్ప ఇంకేది లేదన్నావు కానీ చూస్తున్న నువ్వు ఉన్నావు కదా, ఆ చైతన్యమే పరమాత్మని, అదే జీవో బ్రహ్మైవ వా నా పరహ అని. ఇక్కడ ఇప్పుడు అభావంలో సాక్షిగా ఉన్నదే దానిని ఇప్పుడు మళ్ళీ భావంలోకి ఇలా తీసుకొస్తున్నారు. జాగృత స్వప్న సుషుప్తి సుస్ఫుటతరం యో సౌ సముజృంభతే ప్రత్యగ్రూపతయా సదాహ మహమిత్యంత స్ఫురన్ నైకదా నానాకార వికార భాగిన ఇమాన్ పశ్యన్నహం ధీముఖాన్ నిత్యానంద చిరాత్మన స్ఫురతితం విద్యు స్వమేతం హృది. అంటే నేను అనేది ప్రత్యగ్ రూపమని, అది లోపల భావన. ఏది ప్రత్యేగాత్మ రూపంలో నేను అని అనేక విధాల సదా స్మరిస్తుందో ఈ నానాకార వికారాలు పొందే అహంకారాది దేహాత్మ చూపు కంటే సర్వము సాక్షిగా చూస్తున్నావో అదే నిత్యానంద చిరాత్మ అని నీ స్వస్వరూపంగా గుర్తించు అని చెప్తూ, దీనికి ఒక ఉదాహరణగా ఘటం జలం తద్గత మర్కబింబం విహాయ సర్వం వినిరీక్ష తర్క. అంటే ప్రారంభం తీరే వరకు ఉపాధులు ఉంటాయి, అవి ఉన్నప్పటికీ దేహాదులతో తాదాత్మ్యం చెందకుండా ఉంటాడు. అది ఎలా అంటే, కుండని కుండలో ఉన్న ప్రతిబింబమును విలక్షణంగా ఉన్న సూర్యుని చైతన్యం ఎలా ప్రకాశిస్తుందో అని తెలిసాక కుండని నీటిలో వెలిగిస్తున్నది విలక్షణంగా ఉన్న సూర్య భగవానుడే అని తెలిసాక అంతా ఒకటే వెలుగని నువ్వు తెలుసుకుంటున్నావు కదా. అలాగే దేహాన్ని కుండనుకో, అంతఃకరణ జలమనుకో, దానిని వెలిగించే సూర్య చైతన్యం ఆత్మనుకో, అప్పుడు వాడు తటస్థంగా ఉంటాడని చెప్తూ అదే బ్రహ్మ విచారణ. ఇలా బ్రహ్మ విచారణ చెయ్యాలని చెప్తూ ఇంకా బ్రహ్మం గురించి సత్య జ్ఞానమనంత బ్రహ్మ విశుద్ధం పరం సత్వ సిద్ధం అని చెప్పి ఎప్పుడైతే జ్యోతి యొక్క వెలిగే ఇల్లంతా ప్రసరిస్తుందని తెలుస్తుందో అప్పుడు జగద్భ్రమ పోతుంది, ఉన్నదంతా ఆత్మయే అని ఇప్పుడు వివరించి చెప్పేశారు. ఇంతవరకు అనాత్మ అని అనుకున్నది కూడా ఆత్మయే, ప్రతి మార్పులు అనుస్యూతంగా ఉన్నది కూడా పరమాత్మయే. ఇది ఎలా ఉంటుందంటే కెరటాలు సముద్రములు, కెరటాలు ఎన్ని వచ్చినా అది సముద్రానికి అభిన్నం కదా. అదేవిధంగా సర్వము బ్రహ్మమయం జగత్ ఎలా ఉంటే 10 కుండలు ఉన్నప్పటికీ అన్నింటిలో ఉన్నది మట్టే అని మట్టి జ్ఞానం ఉన్నవాడికి మాత్రమే తెలుస్తుంది. అలాగే ఉపాధి వికారాలు నగల వంటివైతే అంతటా బంగారం అనేది అనే జ్ఞానం బంగార వ్యాపారికి తెలుస్తుంది. అలాగే దీన్ని ఎలా చెప్పారంటే ఒక బ్రహ్మజ్ఞాని మాత్రమే అంతటా బ్రహ్మంగానే చూస్తాడు, మొత్తం ఉన్నదంతా ఆత్మయే అని ఇక్కడ తెలిసి చెప్పారు గురువు గారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తే.
చాలా బాగుంది సన్యాసం గారు. ఇందులో ఏంటంటే ఒక స్టూడెంట్ ఆర్డెంట్ స్టూడెంట్ ఎంత మంచి క్వశ్చన్ అడుగుతున్నాడనేది ఆల్మోస్ట్ శూన్యవాదంలోకి వెళ్ళిపోతే అది కాదు అన్నది మళ్ళీ తిప్పారు గురువు గారు. అలాగే క్లైమాక్స్ ఏమి అనాత్మ అనాత్మ అంటూ సడన్ గా మనకి ఆత్మయే అనాత్మ అని చెప్పి తిరకా కుదిరింది మళ్ళీ చాలా క్లియర్ గా చెప్పేశారు. ఎందుకంటే ప్రతి అలలో ఉన్నది సముద్రమే, ప్రతి బంగారం ఆర్నమెంట్స్ లో ఉన్నది బంగారమే అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. ఇది వర్సెస్ 184-231 కవర్ చేశారు గురువు గారు ఈ సిడీలో. ఇప్పుడు నెక్స్ట్ మనకి సిడీ 15 ఫస్ట్ హాఫ్ లో జీవేశ్వర ఐక్యం మహావాక్యాల గురించి సురేష్ గారు చెప్తారు. విద్య ఒక్కసారి మీరు ప్లే చేయాల్సి ఉంటుంది.
గురువు గారి వివేక చూడమని ప్రవచనంలో 15వ సిడీలో మొదటి భాగంలో శ్లోకాలు 228 నుండి 264 వరకు వీటిలో గురువు గారు జగదధిష్టాన బ్రహ్మం గురించి, ఆ బ్రహ్మ స్వరూపం గురించి, జీవబ్రహ్మ ఐక్యత గురించి చెప్పారు. జగత్ ఈశ్వరునికి విరుద్ధంగా లేదు అనేది వేదాంత వాక్కు. మన సనాతన ధర్మంలో మనకు అందరూ అనుకున్నట్లు చాలా మంది దేవుడు లేరు, అలాగని ఒకే ఒక దేవుడు లేడు. మనకున్నది ఓన్లీ దేవుడే, అంటే ఈశ్వరుడు తప్ప జగత్తులో మరొకటి లేదు. జగత్తు ఆ ఈశ్వరుని యొక్క నామరూపక్రియలే. చాంద్రోగ్యంలో సర్వం కలుదం బ్రహ్మ, అధర్వణంలో బ్రహ్మై వేదం విశ్వమతి అనే మహావాక్యాలు కూడా ఇదే చెబుతున్నాయి. ప్రపంచమంతా ఆ బ్రహ్మపై ఉన్న అభ్యాసే, అంటే సూపర్ ఇంపోజిషన్. ఇది భగవాన్ వాక్కు కూడా. గీత 9వ అధ్యాయంలో అస్థాని సర్వభూతాన్ని అచాహం కేశవస్థిత అచమస్థాని భూతాన్ని పశ్చిమే యోగమైశ్వరం అని వాసుదేవుడు బోధించాడు. బ్రహ్మ సత్యము అనంతము శుద్ధము అయినది. మాయా సహిత ప్రపంచం ద్వారానే అవ్యక్తమైన అవ్యయమైన ఆ తత్పదార్థాన్ని మనం తెలుసుకోవాలి. శ్లోకాలు 241 నుండి 249 వరకు తత్వమసి మహావాక్య విచారణ చదువుతోంది. తత్వమసిలో తత్ పదార్థం బ్రహ్మను సూచిస్తే త్వం జీవుడిని సూచిస్తున్నది. ఈ రెండు వేరుగా కనపడినప్పటికీ అసి అంటే వాస్తవానికి ఒకటే. ఈ విధంగా జీవ బ్రహ్మ ఐక్యతను చెప్పినప్పుడు మనం వాటిలోని వాక్యార్థం చూడకూడదు, స్వరూపార్థాన్ని పట్టుకోవాలి. మనం గణితంలో రెండు విభిన్న సంకేతాలు ఒకటే అని చెప్పడానికి ఎక్స్ ఈజీక్వల్ టు వై అనే ఈక్వేషన్ వాసినప్పుడు ఎక్స్ వైలు చూడడానికి వేరుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్ వస్తున్నాం. 8 = 8 అని వ్రాయవలసిన అవసరం లేదు. 7 = 9 అని వ్రాయలేము. కానీ 4 + 3 = 9 - 2 అని వ్రాసినప్పుడు ఎడం వైపు ఉన్న 4 + 3 4 + 3 ప్లస్లకు కుడి వైపు ఉన్న 9-2-లోకి ఏమాత్రం పొంతం లేదు. కానీ 4+3 అని 7 స్వరూపం, 9-2 అని 7 స్వరూపం ఒకటే. అంటే 7 అనే స్వరూప దృష్ట 7+3=9-2. ఈ విధంగానే తత్వమసిలో వస్తు దృష్ట జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్పబడుతోంది. ఈ ప్రపంచం అంతా ఈశ్వరునికి ఒక ఉపాధి, అదేవిధంగా జీవుడు కూడా ఆ ఆత్మకు ఒక ఉపాధి. ఎలాగైతే ఒక రాజుకు రాజ్యం తీసివేసి ఒక మరుడికి వాడి కవచం తీసివేస్తే రాజత్వము మఠత్వం కూడా పోతున్నాయో, అలాగే ఉపాధులన్నీ తీసివేస్తే భిన్నత్వం కూడా పోతుంది. ఈ ఉపాధులన్నింటినీ నేతి నేతి అని తీసివేస్తే ఇక మిగిలింది కూటస్థమైన బ్రహ్మని. నేతి నేతి అని రెండుసార్లు అన్నాను కారణం, మొదటిసారి నేతిలో జీవుడు అనే ఉపాధిని, రెండవసారి నేతిలో ప్రపంచం అనే ఉపాధిని తీసివేయవలసి ఉన్నది. ఇలాగా ద్వైతంలో అద్వైతాన్ని చూడడాన్ని జగదహజ లక్షణం అంటారు. అంటే దేవదత్తుడు ఇతడే, అప్పటి దేవదత్తుడు ఇతడే అన్న వాక్యంలో చిన్నప్పటి దేవదత్తుడికి పెద్దవాడైన దేవదత్తుడికి దేహదృష్ట్యా పోలిక లేనప్పటికీ లక్షణ దృష్ట్యా ఒకే వ్యక్తి అని మనం గుర్తుపట్టినట్లు శ్రీ గురుభ్యో నమః. గురువు గారి వివేక చూడమని ప్రవచనంలో శ్రీ గురుభ్యో నమః,
ఐ థింక్ సాయి రాగం.
ఓకే, సో బేసిక్గా సురేష్ గారు చెప్పింది ఏంటంటే మన మహావాక్యాలు ఇక్కడ నుంచి మనం లాస్ట్ పార్ట్ ఆఫ్ సిరీస్ 15 ఏమో వెంకటేష్ గారు శ్రీగారిని చూడతారు. వెంకటేష్ గారు స్టార్ 6 నొక్కాలండి. వెంకటేష్ గారు స్టార్ 6 నొక్కాలి మాట్లాడటానికి.
నమస్కారం అండి. గురుభ్యో నమః. వివేక చూడమని లాస్ట్ పార్ట్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదములు. ఇక్కడ గురువు గారు చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ చెప్తారు. ముఖ్యంగా సాధకుడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మతత్వాన్ని భావించాడు, బ్రహ్మానుభవం పొందిన తర్వాత ఎట్లాంటి అనుభూతిని పొందుతాడు అని చెప్తారు. ఇక్కడ బేసికల్గా సర్వం బ్రహ్మమయం అని చెప్పేసి సాధకుడు గెంతులు వేస్తాడు అని చెప్పేసి బ్రహ్మతత్వమసి భావయాత్మని, బ్రహ్మతత్వమసి భావయాత్మని అని చెప్పి గురుగారు చాలా చక్కగా వివరించారు. తర్వాత బ్రహ్మం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏదో ఒక పేరు నామమాత్రంతో కలిగినటువంటి దేహం బ్రహ్మము అని చెప్పి అనుకోకుండా బ్రహ్మం అంటే నిర్వికారము అని, నిరంజనమని, శాశ్వతమని, అచలమని, సనాతనంగా ఉంటుందని, సర్వవ్యాపకమని, వాక్గోచరమని, అఖండమై ఉంటుందని, సిద్ధమై ఉంటుందని, అలాంటి లక్షణాలు కలిగినటువంటిదే బ్రహ్మం అని చెప్పేసి అన్నారు. తర్వాత మహావాక్య రత్నావళి గురించి కూడా గురువుగారు ప్రస్తావించారు. బ్రహ్మ భావన అనే వాసనను అంటించుకోవాలి మనము అని చెప్పేసి చెప్పారు. సో వాసనలను కూడా బ్రహ్మ భావన వాసన కలిగి ఉండడం అనేది అత్యంత ఆనందదాయకమైన, ఆనందంతో కూడినటువంటిది. ఎట్లయితే ఒక ఇనుపు ముక్కని నిరంతరము అయస్కాంతానికి వేసి రుద్దితే ఇనుపు ముక్కు కూడా అయస్కాంతము లక్షణాలు పొందుకుంటుందో, అలాగే మన బ్రహ్మ వాసనని అంటించుకొని మన బుద్ధి వృత్తిని కడగబడుతుందని చెప్పేసి చెప్పారు. వాసనలు అనేవి బేసికల్గా 3 రకాలుగా ఉంటాయని, దేహ శాస్త్ర లోక వాసనలు అని. లోక వాసనలు అని అంటే వీడు శత్రువు వీడు మిత్రువు అని మనము డిఫరెన్షియేట్ చేసుకుంటామని. శాస్త్రాలంటే ఏవైతే మనకి కర్మలంపటాలని పంటిస్తాయో అవే శాస్త్ర వాసనలు అని అంటారని.
ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి విజ్ఞానము శాస్త్రాలకు సంబంధించినది కాదని ఇవి అని రెండింటికి మధ్య యొక్క భేదములని క్లియర్ గా విశదీకరించారు. అలాగే దేహాత్మ వాసనల గురించి కూడా చెప్పారు. ఈ బ్రహ్మ సుగంధాన్ని మనము ఎప్పుడైతే ఎంతైతే దానిని మనము అన్వయించుకుంటామో దాని వలన మనకి బ్రహ్మ సుగంధము అనేది వస్తుందని, బ్రహ్మ సుగంధం పుష్టివర్ధనం అని చెప్పి మృత్యుంజయ మంత్రాన్ని కూడా ఉటంకించారు. అసలు సుగంధం అంటేనే బ్రహ్మ భావనని, బ్రహ్మ భావనే సుగంధంతో కూడినదని, సచ్చిదానందంతో కూడినదని చెప్పారు. అధ్యాస అనే దానికి మీనింగ్ కూడా గురువు గారు చెప్పారు. అధ్యాస అంటే ఆత్మ కాని దాన్ని ఆత్మ అనుకునటమే అధ్యాసని, అధ్యాస వినాశనమే పంచకోశ వినాశనం అని గురువు గారు చెప్పారు. ఆ తర్వాత తమస్సు తమో రజ సత్వగుణాలు ఉంటాయని, తమస్సుని సత్వగుణాలతోటి నాశనం చేయాలని, రజగుణాన్ని సత్వగుణం చేత, సత్వగుణాన్ని కూడా నిర్గుణ బ్రహ్మ గుణం చేత సత్వగుణాన్ని తొలగించుకొని బ్రహ్మ విషయాలు తెలియజేసుకోవాలని గురువు గారు చెప్పారు. బ్రహ్మాభ్యాసము చేస్తున్నప్పుడు మనము ఏదైతే ఈ ఉపకరణాలు వాడతామో ఆ ఉపకరణాలని కూడా త్యజించాలి. ఉదాహరణగా ఒక మనము ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ట్రైన్ లో మంచి ఏసీ కారులో వెళ్తున్నాం అనుకుంటే ఆ ఏసీ కారే మనం డెస్టినేషన్ అనుకుని అక్కడే పడుకుంటామని అనుకోవడం ఎంత మూర్ఖత్వం అవుతుందో, అలాగే మనం వాడే పరికరాలను కూడా త్యజించాలని చెప్పేసి చెప్పారు. తర్వాత అకర్మ గురించి, విద్యుత్ కర్మకర్మ, ఈ బ్రహ్మజ్ఞానము అకర్మను ప్రబోధించట్లేదు అని క్లియర్ గా చెప్పారు గురువు గారు. అంటే కర్మ మనము చేయవలసి ఉంటుంది, ఆ కర్మ కూడా ఆచరించే విద్యుత్ ధర్మమైన కర్మని ఆచరిస్తూ ఉండవలనని, ఏ కర్మ అయినా సరే ఈశ్వరుణ్ణి పూజించకుండా చేసే కర్మ వ్యర్థమని చెప్పేసి చెప్పారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా గురువు గారు చెప్పారు. ఒక వ్యక్తి ఏదో యోగాలు అభ్యాసాలు దానికి వెళ్ళి అక్కడ యోగాసనాలు వేస్తున్నప్పుడు అతను ఆ యోగాసనాలు వాళ్ళు చెప్పేది ఏంటంటే బేసికల్ గా మీరు దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటారు. అలాంటివి విద్యలు ఉపయోగం ఉండదని, అభ్యాసం చేసినందువల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. ఆ విధంగా మనం తెలుసుకున్న బ్రహ్మ జ్ఞానము అభ్యాసం నుంచి నిరంతర అభ్యాసంలో ఉండాలి. సంసారంలో ఉన్నంత కాలము అభ్యాసం చేయవాలని, సాధనము స్వాధనాధ్యాయమును ఆపకుండా కంపల్సరీగా అభ్యాసము విడిచిపెట్టకుండా మనము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని. వీటన్నిటికీ ఈ భూమి మనము ఈ పంచభూతాలతోనైనటువంటి దేహము మన నేను కానని, వీటన్నిటికీ అధిష్టానమైన ఆత్మను నేను అని, చిత్తం అనే చేతితో బ్రహ్మమును బంతిని పట్టుకోవాలని, మన బ్రహ్మైకతత్వం అని, దృశ్యాలు అనేకం ఉంటాయి అయినా ద్రష్ట ఒకడే ఉంటాడు, ఆ ద్రష్ట ఆస్వాదించటమే బ్రహ్మతత్వం అని అని. తర్వాత పక్కవాడి తలనొప్పిని చూసి మనము అయ్యో తలనొప్పి ఉందని అంటాం కానీ మనము అనుభవించము. అలాగే మన మన దేహంలో ఉన్న బాధలను కూడా మనము ఒక ద్రష్ట మాత్రంగా దర్శించినచో మనం బ్రహ్మమును పొందుతామని చెప్పారు. కర్మక్షయము జరిగినంత కాలము మనము జ్ఞానము పరిపక్వత జరగదని, స్వర్గము నరకము అనేటువంటి భేదభావము లేకుండా అన్నింటినీ సముద్రష్టితో చూడటమే బ్రహ్మతత్వం అని గురువు గారు చెప్పారు. గురువచనం గురించి చెప్పారు. గురువచనము మనము సాధకుడు గురువచనాన్ని సుత్రి ప్రమాణం లేకుండా ఉండే గురువచనము నిజంగా గురుబోధ కాదని అక్కడ గురువు గురించి చెప్పినప్పుడు, తర్వాత శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అని ఇద్దరు రెండు రకాలైనటువంటి గురువులు ఉంటారని, మనకి దొరికిన గురువులు బ్రహ్మనిష్ఠులు కాకపోయినను శ్రోత్రియుడైనను వారి ద్వారా మనము బ్రహ్మ అనుభవం కలిగినను మరి చాలా మంచిదని చెప్పారు. అసలు సాధకుడు ఎలా ఉండాలి అనే దానికి గురువు గారు చాలా విశదంగా చెప్పారు. చిత్తదోషం లేనివాడు, ప్రశాంత చిత్తం కలిగినవాడు, శృతి రసము అంటే వేదములు ఎందు ఇష్టము కలిగిన వాడు ప్రయత్న సూర్యుడు అంటే బాగా ప్రయత్నములను చేసి తన ప్రయత్నమును లోపం లేకుండా ప్రయత్నం చేసేవాడిని ముముక్షత్వము కలిగిన వాడు అంటే మోక్షమును ఆశనవాడు మోక్షమును కలిగిన వాడు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలడు అని చెప్పేసి గురుగారు చెప్పారు. ఫైనల్ గా గురుగారు చంద్రశేఖర భారత్ గారిని శంకరాచార్యులు గారిని వాళ్ళ వాళ్ళ మాత్రమే నేను ఈ ఎంత ఈ జ్ఞానాన్ని మీకు చెప్తున్నానని చెప్పారు. ఆయన ఏమాత్రం స్వానుభవంలో కలిగినటువంటి జ్ఞానం కూడా చంద్రశేఖర భారతి గారి ఆశీస్సులు వల్లనే జరిగిందని చెప్తూ పదార్థములందు వాసన లేనివాడు జీవన్ముక్తుడని ప్రారంభం అనేది విడిచిన పెట్టిన బాణం లాంటి దానిది దాని వలన మనము మనము తప్పకుండా జీవన్ముక్తుడైనా సరే అనుభవించక తప్పదని అది సాక్షి మాత్రంగా జీవన్ముక్తుడు అనుభవిస్తాడని చెప్పి గురుగారు ఈ అధ్యాయాన్ని ముగించారు. సర్వం శ్రీకృష్ణార్పణ.
వెంకటేష్ గారు చాలా బాగా చెప్పారండి. ఆ బంతి ఉపమానం చాలా బాగుంది. బంతిలో బ్రహ్మతత్వం పొంచి ఉంచిన భారతీయ విజ్ఞానానికి నమస్కరిస్తూ మనం భగవద్గీతలోకి వెళ్దాం. ఇంకా శివరాణి గారు మీరు మొదలెట్టండి.
సాయి గారు ఒక్క నిమిషం అండి, జస్ట్ సారీ శివరాణి గారు, ముఖ్యమైనది ఒకటి చెప్పడం ఇందాక జరగలేదండి. కావాలని ఇది అనౌన్స్మెంట్ చివరికి ఉంచడం జరిగింది. మనం వివేక్ చూడమని కంప్లీట్ చేస్తున్నాం, తర్వాత చేసేసాము. థ్యాంక్ యూ అండి అందరూ. అండ్ ఇప్పుడు మన భగవద్గీత కూడా పూర్తయిపోతుంది. అయితే ఇందాక వెంకటేష్ గారు అన్నట్లు సాధకులకి మనకు కావాల్సినట్టుగా ఇప్పుడు అదంతా స్టోర్ చేయడం జరిగింది. అనూష అత్యద్భుతంగా గత 2 నెలల నుంచి guruknanam.org చాలా దాన్ని ఫేస్ లిఫ్ట్ చేసింది. ఇక్కడికి ఇవాళకి 1386 మెంబర్స్ వెళ్ళి చూడడం జరుగుతుంది. సో అందరినీ పేరు పేరున ప్లీజ్, అది మన స్కూల్ లైబ్రరీ ప్రతి ఏడాది ఏదో ఒకటి యాడ్ చేస్తూ వచ్చాం. సో ఈ ఏడాది ఆడియోస్ రూపంగా అన్ని పెట్టడం జరిగింది. సమాధానం బుక్స్ మీ అందరి వాయిస్ అక్కడ స్టోర్ అయింది. రామాయణం స్టోర్ చేయబడిపోతుంది. అండ్ దెన్ టెంపుల్స్ అనేది పెద్ద సైట్ ఒకటి మొదలైంది. అది ఎవరైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వాటి గురించి రాయాలన్నా షేర్ చేయాలన్నా ప్లీజ్ అన్ని మెన్యూలోకి వెళ్ళి ప్రతిదీ నొక్కితే మీకు తెలుస్తుంది. గురుగారి సందేశాలు, గురుగారి ప్రార్థనా శ్లోకాలు, గురుగారి మన స్కూల్కి వచ్చి క్వశ్చనేర్. సో గత 1 మంత్లో చాలా జరిగింది. దయచేసి అందరూ వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తర్వాత ఇంకోటి September 27 మన 2018-2019 మురళి, ఫస్ట్ మురళి అవుతుందండి. దాని ముందర అంటే September 20 డాక్టర్ మాధురి హరి గారు ఆవిడ టాక్ ఉంటుంది. టాక్ పేరు బేసికలీ ఇట్ ఈస్ హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము, లైఫ్ స్టైల్ చేంజెస్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి తనది ఉంటుంది. సో September 20, September 27 మన ఫస్ట్ మురళి ఫర్ 2018-19 టాపిక్ గురువు గారు డిసైడ్ చేసి మనం చెప్పిన వెంటనే అనౌన్స్మెంట్ వస్తుంది. అంతవరకు శివరాణి గారు మీరు
హలో
స్టార్ సిక్స్ నొక్కాలి శివరాణి గారు.
నొక్కాను, ఇప్పుడు బాగుందండి?
వినిపిస్తుంది.
ఓకే, విశ్వరూప సందర్శన యోగం అండి. అర్జునుడు కృష్ణ పరమాత్మ చూపిన విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యచకితుడై భయచకితుడై పరవశుడై చేసిన స్తోత్రం ఒకటి ఉంది. స్వామి మాటలు విన్న వెంటనే చేసిన స్తోత్రం ఇంకొకటి ఉంది. ఇప్పుడు పరవశుడై చేసిన స్తోత్రంలో అర్జునుడికి కనువిప్పు కలిగి దర్శించిన రూపాన్ని సమాధి భాషలో వివరిస్తున్నాడు. సమాధి భాష అంటే ఈశ్వరానుభవ భాష. విశ్వరూపంలో అర్జునుడు కమలాసనంలో ఉన్న బ్రహ్మను, విష్ణువును అంటే కిరీటి దర్శించాడు. ఆ విష్ణు రూపం పురుష సూక్తంలో వర్ణించిన వైరాజ పురుషుడు అంటే విరాట్ పురుషుడు. అర్జునులకు దర్శించిన అన్ని పరమాత్మ ప్రకృతి మహిమలు సహస్రాక్ష సహస్రపాత్ అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు
విశ్వరూపంలో కనిపించిన బహురూపాలు ఉగ్రరూపం తాలుస్తున్నాయి. అంటే ఉగ్రం అంటే ఏది కనిపిస్తే దానికన్నా పెద్దది, తాను తానుగా ఉండి మిగిలినవి అల్పమవుతాయి, అది ఉగ్రరూపం. దిక్కులు భూమి ఆకాశం నీచి వ్యాపించబడింది, ముల్లోకాలు కనిపిస్తున్నాయి మరియు భీతిని పొందిస్తున్నాయి అంటున్నాడు అర్జునుడు. ప్రళయ స్వరూపంలో అందరూ వెళ్ళిపోతున్నారు. మహర్షులు సిద్ధులు చూసి భీతితో పుష్కలమైన వేద మంత్రాలతో స్తుతిస్తున్నారు నిన్ను. నేను విశ్వరూపంలో చూసిన రుద్రులు మరుతులు ఆదిత్యులు విశ్వదేవతలు వసువులు సిద్ధ సంఘములు సాధులు యక్షులు ఆశ్చర్యచకితులై నిన్ను చూస్తున్నారు. ఇన్ని తెచ్చుకున్న నోళ్లను మింగే బహు ఉదరంతో ఉన్న నిన్ను నీ నుండి ఎవరూ తప్పించుకోలేరు. 15 కొరలతో తెచ్చుకున్న నోళ్లతో ఉన్న నిన్ను చూసి భయపడుతున్నాను. ఓ విష్ణుమూర్తి, ఈ ఆకాశాన్ని అంటుతున్న నీ తలను ఒక పెక్కు రంగులతో ఉన్న నీ మహోగ్రమైన రూపాన్ని చూస్తుంటే నాకు ధైర్యం నిలవడం లేదు, శాంతిని పొందలేకపోతున్నాను. ఓ జగన్నివాస, ఓ దేవేశ, ప్రళయాగ్ని వలె ఉన్న నీ ముఖం చూసి దిగ్భ్రాంతి చెందిన నాకు దిక్కులు తెలియడం లేదు, సుఖం తెలియడం లేదు. ఆ నోట్లోకి ధృతరాష్ట్రపుత్రులు భీష్మ ద్రోణ పాండవసేన పోతున్నట్లుగా కనబడుతున్నారు. సర్వం కర్షణమనే శక్తిచే లాగబడుచున్నారు. కొందరు కోరల మధ్య చిక్కుకుపోయి దంతముల మధ్య పిండైపోతున్నారు. నదులు మహాసముద్రంతో కలిసినట్లు అలా అందరూ నీ వైపే వెళుతున్నారు. ఆ నోరు మహాకాలాగ్ని, ఆ కాలం జీవనదులు, మహాకాలుడు సముద్రం. స్వామి ఎంత భవిష్యత్తునైనా చూపించగలడు, క్షణంలో అనంత కాలాన్ని చూపిస్తున్నాడు. అడుగులో బ్రహ్మాండం ఉంది, క్షణంలో కలకాలం ఉంది. పరమాత్మ చూపాడు, అందరూ నాలోకి వెడతారు. యుద్ధభూమిలో నేను భయపడిన దానికి సందేహం పోయింది, ఇప్పుడు ధైర్యంగా ఉంది. పని నా ఎదుట ఉంది, పని అంటే యుద్ధం ఉన్నట్టు. వేదన లేదు, వర్క్ వితౌట్ వరీలా ఉంది నాకెప్పుడు అని అర్జునుడు అన్నాడు. అర్జునుడికి నికట భవిష్యత్తు చూపిస్తున్నాడు స్వామి. ఇతను దేనికి భయపడుతున్నాడో దాన్ని చూపాడు పరమాత్మ. ఎలా అంటే మండుతున్న అగ్నిలోకి మిడతలన్నీ పడ్డట్టుగా వీళ్ళందరూ వచ్చి నిన్ను చేరడం కనిపిస్తోంది అంటున్నాడు. మహాకాలాగ్ని తత్వాన్ని చూపిస్తున్నాడు. కాలో జగత్ భక్షక, నారాయణ అంటే కాళహ, నారాయణి అంటే కాళి, మహాగ్రాస మహాసన అన్నట్టుగా ఉంది ఆ రూపం. ఈ ఉగ్ర రూపం చూసిన నీవెవరయ్యా అని ప్రశ్నించాడు అర్జునుడు. ఎందుకంటే తాను చూసిన కృష్ణుడు చిన్ముద్రతో నెమిలి పింఛంతో చక్కని రూపంతో ఉన్నవాడు, ఈ రూపం ఛాయలకు కూడా లేదు. దేవవరా, దేవతల్లో శ్రేష్ఠుడైన స్వామి, నీ రూపం ఎక్కడ మొదలైంది, నీ ప్రవర్తన ఏంటి? 33 కోట్ల దేవతలను చూపాడు, ఇప్పుడు ప్రళయకాల రుద్ర రూపం చూపాడు. అప్పుడు దీనికి భగవానుడు సమాధానం ఇస్తున్నాడు. భగవాను వాచ, కాలరూపం నేను. భగవంతుడు అంటున్నాడు, కాలరూపం నేను అంటే కాలోపాసన లేక కాళి ఉపాసన, అదే నారాయణుడి యొక్క పరిపూర్ణ స్వరూపం. అందుకే అంటారు కాలజ్ఞానం ఉన్నవాడికి అహంకారం నశించుతుంది. కృష్ణుడే కాలస్వరూపుడు, కాలమే కృష్ణ స్వరూపి. కాలోస్మి, ఆ కాలాన్ని క్షయం చేసి కాలాన్ని వృద్ధి చేసేవాడిని నేనే. మరి ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే భగవానుడు ప్రళయంలో ముంచడానికి వచ్చాడు, అందుకు ఇలా కనిపిస్తున్నాను అన్నాడు. నేను ప్రళయంలో ముంచడానికి వచ్చా, నీవు యుద్ధానికి రాలేదన్నాడు అర్జునుడితో. నువ్వు చంపుతానన్నా మిగిలేవాడెప్పుడు లేడు, నా స్వరూపం చూశాక లోకం ధర్మం అధర్మం ఏవీ లేవు, అన్నీ పోవలసిందే. కాలరూపం బాగా అర్థమవుతే భారతం కూడా అర్థమవుతుందని చెప్పారు గురువుగారు చెప్పారు. అందువల్ల లే, శత్రువులను జయించు, నీకు యశస్సు ఇస్తున్నాను, నీవు నిమిత్తమాత్రుడవు. సవ్యసాచి, నీ వర్తమానంలో ఉండి గతం భవిష్యత్తు ఆలోచిస్తున్నావు. నాకు భవిష్యత్తు వర్తమానం లేవు, అధ్యయన సాధన చేసే అనుభవం లభిస్తుంది. నిమిత్తమాత్రుడని తెలుసుకున్న వాడవు, అధర్మ కార్యం చేయలేడు. నేను వితండవాదానికి దొరికేవాడని కాదు. రామాయణంలో ఆంజనేయ స్వామి నిమిత్తమాత్రుడని, రాముడు వదిలిన బాణాన్ని ప్రకటించుకున్నాడని కాలం చూపి భవిష్యత్తు చెప్తున్నాడు పరమాత్మ. ఇది ఉదాహరణగా చెప్పారు గురువు గారు. భక్తుడికి అభయం ధైర్యం చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ద్రోణుడు భీష్ముడు జయద్రథుడు కర్ణుడు ఎప్పుడూ నేను చంపేశాను, ఇప్పుడు శత్రువులను గెలువు, ఆ నలుగురంటేనే అర్జునుడికి భయం. అందువల్ల ఆ శ్లోకంలో
ఆ శ్లోకంలో వీళ్ళ నలుగురి పేర్లు చెప్పబడ్డాయి. నీ ద్వారా ఈ పని జరుగుతోందని గ్రహించు, నీ వల్ల ఈ పని కాదు అని తెలుసుకో అన్నాడు భగవానుడు. భగవంతుడు స్వామి అనంత రూపాన్ని చూపాడు అర్జునుడికి, రూపం తగ్గించలేదు, సా అంతం చూపాడు. మరి అర్జునుడికి భయం ఎందుకు కలిగిందంటే పరిమితం మరియు అపరిమితం రెండు చూసిన భయం అర్జునుడికి కలిగింది. ఇప్పుడు అర్జునుడు చేసిన రెండో స్థుతి రక్షాకవచ స్తోత్రం కల్పన గారు సంభాషిస్తారండి. సర్వం శ్రీరామ చరణారవిందార్పణమస్తు.
చాలా థ్యాంక్స్ అండి శివరాణి గారు. కల్పన, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మీరు ఇవాళ మురళికి శ్రీకారం చుట్టండి. హలో కల్పన.
హలో,
వినిపిస్తాను.
శ్రీ గురుభ్యో నమ, శ్రీ మాత్రే నమ. ఈరోజు విశ్వరూప సందర్శన యోగం యొక్క చివరి భాగం, ఇందులో 36వ శ్లోకం. తానే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్గుహయ తనురజ్య తేజ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంచి సిద్ధ సంఘ. పరిమితం అపరిమితాన్ని చూస్తే కలిగిన భయం వల్ల అర్జునుడు వణికిపోతూ అనంతాన్ని చూస్తూ నమస్కరిస్తూ ఈ స్తోత్రాన్ని స్తుతిస్తాడు. ఇది రక్షా కవచమైన స్తోత్రం. ఇది పారాయణం చేస్తే ఎలాంటి భయాలైనా పోతాయి. దీన్ని రక్షోగ్న మంత్రం అని అంటారు. ఆసుర శక్తులను నాశనం చేసే గొప్ప మంత్రం ఇది. మధుసూదన సరస్వతి ఈ శ్లోకం జపయోగ్యమైన శ్లోకమని, దీనికి ముందు వెనక అష్టాక్షర మంత్రం కానీ సుదర్శన మంత్రం కానీ సంపుటీకరణం చేస్తే దీని ఫలితం ఎక్కువగా ఉంటుందని కూడా బోధించారు. సర్వేంద్రియాలకు నాదురైన ఓ పరమాత్మ, నిన్ను బాగా కీర్తించడం వలన జగత్తు ఆనందిస్తుంది. ఇందులో ఒకరి పట్ల ఒకరికి సౌమనస్సుతో ఉండాలి అని చెప్పారు. అంటే ద్వేషభావన లేకుండా ఉండాలి. ఇది శివకరమైన మనస్సు కల వలన కలుగుతుంది. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులు పోచున్నారు, సిద్ధసంగములంతా నిన్ను నమస్కరిస్తున్నారు. 37వ శ్లోకం. ఓ మహాత్మ, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలకారకుడవు, కనుక వారు నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? 38వ శ్లోకం. ఇప్పుడు అనుభవంలోకి వచ్చి మీ చేతన ఈ విశ్వమంతా వ్యాపించడం తెలిసింది అని నమస్కరించాడు. 39-34 శ్లోకంలో మొత్తం నమ్మకం ఉంది. నమస్కార బాహుళం అంతా నమస్కారమే, ఇది ఎలా చేయాలో చూపిస్తాడు. ఓ భగవానుడా, నువ్వే వాయుడవి, నువ్వే యముడివి, అగ్నివి, వరుణుడివి, నువ్వే శశాంకుడివి, నువ్వే ప్రజాపతివి, నీకు వేల 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 నమస్కారములు అన్నాడు. అనంత సామర్థ్యం గలవాడా, నీకు అన్ని వేళలా అన్ని విధములా అంతటా అన్నిటా నమస్కారం. ఇది నమస్కార యజ్ఞం. ఇది అన్నిటికంటే గొప్పది. దీని పురాణం ఆత్మయజ్ఞం అని చెప్పింది. ఆత్మయజ్ఞం అంటే నమస్కారం అని అర్థం. మిగిలినవి ద్రవ్య యజ్ఞాలు. అనంత పరాక్రమశాలి అని నీకు జగత్తునంతటా వ్యాపించి ఉన్నవాడువు. 41-42 శ్లోకం. నిన్ను మిత్రునిగా తలించి నీ మహిమలు తెలియక నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రుడా అని తొందరపాటుతో సంబోధించాను. నేను చేసిన దాన్ని అంతటినీ దయతో నన్ను క్షమించు. మిత్రుల సమక్షంలో ఎన్నోసార్లు నిన్ను అఘోరపరిచి ఉన్నాను. ఓ అర్జిత, ఆ అపరాధములన్నింటినీ నన్ను క్షమించుము. 43. లోకాలంతటికి తండ్రివి, గురువి, నిన్ను మించిన వారు లేరు. 44వ శ్లోకంలో. శరీరాన్ని వంచి నేలపై సాగిలబడి సర్వపూజ్యుడైన నువ్వు నన్ను ప్రసన్నుడవి అనుగ్రహించి స్వామి అని ప్రార్థిస్తున్నాడు. ఒక తండ్రిలాగా ప్రియుడు ప్రియురాలని వలె నేను తప్పులు చేసినట్లు దయించి సహింపు, నన్ను క్షమించుము. 45వ శ్లోకం. నేను ఇదివరకెన్నప్పుడు చూడని ఈ విశ్వరూపంలో చూసిన పిమ్మట నాకు అమితమైన సంతోషం కలిగింది. దానితో పాటు నా మనసు భయంచే వెద చెందింది. అందుకే దేవదేవ, నన్ను అనుగ్రహించి మరల నీ పూర్వరూపమే చూపించవయ్యా. 46వ శ్లోకం. అనంత బాహో, నీవు చతుర్భుజాలతో కనిపించు, పరిమితమైన రూపంతో గోచరించు. ఆ మాటను స్వీకరిస్తూ భగవానుడు, ప్రియమైన ఓ అర్జున, ప్రసన్నుడనైన నేను నా అంతరశక్తిచే భౌతిక ప్రపంచం నందలి ఈ దివ్య విశ్వంలో నీకు చూపించాను. ఇది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నువ్వు తప్ప ఇంతకుముందు మరి ఎవ్వరూ దర్శించలేదు. 48వ శ్లోకం. ఓ అర్జున, వేదముల వలన కానీ, యజ్ఞముల వలన కానీ, అధ్యయనముల వల్ల కానీ, దానముల వల్ల కానీ, పుణ్యక్రియల వలన కానీ, ఉగ్రమైన తపస్సుల చేత కానీ నా ఈ రూపాన్ని ఈ లోకంలో ఎవరూ చూడలేరు. 49వ శ్లోకం. భయపడకు, వెదపడకు, మూఢత్వాన్ని పొందకు. నా ఈ విస్తారమైన రూపాన్ని చూసి భయాన్ని వదిలి ప్రీతి చిత్తవుడవి అవ్వు. నువ్వు అడిగినట్టు నా మొదటి రూపాన్ని చూపిస్తాను అని వాసుదేవుడు ఈ విధంగా పలికి అర్జునకు తన చతుర్భుజమున దర్శనమిచ్చను. 51వ శ్లోకం. ఓ జనార్దన, నీ అతి సౌమ్యమైన మానవాకృతి చూసి ఇప్పుడు నా మనసు కుదుటపడింది. నేను నా స్వాభావిక ప్రసన్నతను పొందాను. 52వ శ్లోకం. నీకు నేను ఎలాంటి అవకాశం ఇచ్చానో తెలుసా? అనిలకు అత్యంత దుర్లభం, దేవతలకు సైతం ఈ రూపంలో దర్శించలేరు. 53వ శ్లోకం. నీవు చూసిన రూపంలో దర్శించుటకు వేదపఠనం చేత కానీ, తపశ్చర్యముల చేత కానీ, దానముల చేత కానీ, యజ్ఞ కర్మల చేత కానీ దర్శింప సాధ్యం కాదు. కానీ ఇవన్నీ కూడా నాకు స్వామి కావాలనే కోరికతో చేస్తే ఇవన్నీ సహకరిస్తాయి, చిత్తశుద్ధిని కలిగిస్తాయి. 54వ శ్లోకం. కానీ అర్జున, భక్తి తప్ప మరి దేనికి నేను లొంగను? భక్తి అంటే మనస్సుని సమర్పించటం, నిరంతర చింతన. అనన్యాభక్తియేకే నేను లొంగుతాను. అనన్యాభక్తి 2 రకాలు. 1 ప్రేమ భక్తి, 2 జ్ఞానభక్తి. ఈ 2 ఉన్నప్పుడు నేను తప్పకుండా కనిపిస్తాను. 55వ శ్లోకం. మత్కర్మ కుణపరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్సమామేతి పాండవ. ఇది గీతా సారార్థ సంగ్రహ శ్లోకం. గీతా సారమంతా ఈ శ్లోకంలోనే ఉందని శంకర భగవత్పాదులు చెప్పారు. ఇందులో ఈ 5 లక్షణాలు ఎవరికి ఉంటాయో వారు నన్ను పొందుతారు. 1 నా పని చెయ్యి, అంటే ఏ పని చేసినా నా పనిగా చెయ్యి. 2 నా పని చేస్తున్నా కూడా అదే ధ్యాసలో ఉండు. 3 ప్రీతిపూర్వకంగా ఆయన్నే ఆశ్రయించాలి. 4 దేనిని అంటుకోకు, అంటే ప్రాపంచిక విషయములందు ఆసక్తి రాకుండుట. 5 సర్వభూతముల ఎందు, అంటే ఏ ప్రాణి ఎందు వైరవభావం లేకుండా ఉండుట. ఈ 1 శ్లోకంలోనే కర్మ, జ్ఞాన, దాన, భక్తి మార్గములన్నీ చెప్పారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందమస్తు. స్వస్తి.
చాలా బాగుంది కల్పన శివరాణి గారు. మీరు 5 నిమిషాలు 5 సెకండ్లో చేసేసారు. పోతే ఇవాళ మురళి కొంచెం ప్రొలాంగ్ అయింది, మన తితీక్షకి పరీక్ష అయింది, అందరూ నెగ్గినట్టే అనుకోవాలి. ఒక్కసారి ఆత్మకు ఉన్న 12 క్వాలిటీస్ చెప్తాను. ఈ ఆత్మ ఆత్మని చాలా విన్నాం, కానీ అదే మనతో ఉన్నది ఎప్పుడు. ఆ 12 ఏమిటంటే, అది నిత్యయ, అవ్యయ, శుద్ధ, ఏక, క్షేత్రజ్ఞ, ఆశ్రయ, అవిక్రయ, స్వయం ప్రకాశ, హేతు, వ్యాపక, అసంగి, అనావృత. ఈ 12 కాకపోతే అనాత్మ, అది మనం వదిలేయచ్చు. ఇవే పట్టుకుని ఉండాలి. సో మన స్లోగన్ ఏంటంటే, లుక్ బిఫోర్ యూ లీప్ కన్నా లుక్ విద్ ఇన్ అండ్ డీప్. అలాగే దేర్ ఇస్ ఓన్లీ 1 గాడ్ కాదు, దేర్ ఇస్ ఓన్లీ గాడ్ అని మన భారతీయ విజ్ఞానం చెప్తుంది. సో ఇదంతా మనం ఇవాళ తెలుసుకున్నందుకు, మీరందరూ ఓపిక పట్టినందుకు ధన్యవాదాలు పలుకుతూ, సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు. స్వస్తి. గుడ్ నైట్.
గుడ్ నైట్ అండి.
గుడ్ నైట్.
గుడ్ నైట్. బాయ్.